ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ನಮಃ ಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರಾಶ್ಲಿಷ್ಟವಪುರ್ಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರಕನ್ಯಾ ವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಂ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ನಮಃ ಶಾಂತಿದಾಂತಿಕ್ಷಮಾಸತ್ಯಧಾಮ್ನೇ ನಮಃ ಪಾಪಪುಂಜಾದ್ರಿದಂಭೋಳಿನಾಮ್ನೇ ನಮಸ್ತೆ ಸ್ವಯಂ ಜ್ಯೋತಿರಾನಂದಭೂಮ್ನೇ ನಮಃ ಶಂಕರಾಚಾರ್ಯನಾಮ್ನೇ ಮಹಿಮ್ನೇ. ಭದ್ರಮೈನಟ್ಟಿ ಸುಮಧುರ ಪದಮುಲೆಪುಡು ವೀನುಲಾರಗ ಓ ಪ್ರಭು ವಿನಗನಿಂ. ನಿಸ್ತುಲಾನಂದಮುನ ಹೃದಿ ನಿಂಪುನಟ್ಟಿ ಸುಂದರಮುಲಗು ವಿಷಯಮುಲ್ ಚುಡನಿಂ. ನೀದು ಮಹಿಮಲ ಪಾಡುಚು ನೀದು ಪನಿಕಿ ಜೀವಿತಮುನಂಕಿತಮ್ಮುಗಚೇಯು ಕೊರಕು ನಾದು ದೇಹಮು ದೃಢಮುಗಾ ನಡುವನಿಮ್ಮು. ಒಡಲು ಮರಪಿಂಚಿ ಮದಿ ಶಾಂತಿ ಬಡಗಜೇಯು ಮಲಯ ಪವನಪು ವೀಚಿಕಲ್ ಮಂದಗತುಲ ವಿಶ್ವಮುನನ್ ಎಲ್ಲ ಕಾಲಮು ವೀವನಿಂ. ಭದ್ರಮೈನಟ್ಟಿ ಸುಮಧುರ ಪದಮುಲೆಪುಡು ವೀನುಲಾರಗ ಓ ಪ್ರಭು ವಿನಗನಿಂ.
ಸಮಸ್ತ ಪ್ರಾಣಿ ಹೃದಯಾಂತರ್ವರ್ತುಲು, ಸಕಲ ಜೀವ ಚೈತನ್ಯ ಸ್ವರೂಪುಲು, ಗಂಗಾ ಪಾರ್ವತೀ ಸಮೇತ ರಾಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿವಾರಿ ದಿವ್ಯ ಪಾದಾರವಿಂದಾಲಕು ಸಭಕ್ತಿಕ ಪ್ರಣಾಮಾಲು ಸಹಸ್ರಾಧಿಕಂಗಾ ಮುನುಮುಂದುಗಾ ಸಮರ್ಪಿಸಿಕೊಂಡು, ಜಗದ್ಗುರುವುಲು ಶ್ರೀ 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 ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿವಾರಿ ಅಡುಗುದಮ್ಮುಲಕು ಅಂಜಲಿ ಘಟಿಸ್ತೂ, ಪ್ರಶಾಂತ ಸುಂದರಮೈನ ಈ ಜಗದ್ಗುರು ಪ್ರವಚನ ಮಂದಿರಲ್ಲೋ ಜಗದ್ಗುರುವುಲೈನ ಆದಿಶಂಕರುಲು ತಮ್ಮ ಜೀವಿತ ಸನ್ನಿವೇಶಾಲ ದ್ವಾರಾ ತಮ್ಮ ಮುಖಂ ನುಂಡಿ ವೆಲುವಡಿನ ದಿವ್ಯಮೈನ ವಾಂಗ್ಮಯಂ ದ್ವಾರಾ ತರತರಾಲ ಮಾನವಜಾತಿಕಿ ಅಂದించిన ದಿವ್ಯ ಸಂದೇಶಾನ್ನಿ ఒకమారు పునశ్చరణం చేసుకుని మహద్ అవకాశాన్ని నాకు అనుగ్రహించిన శారదా పరమేశ్వరీదేవి పాదారవిందాలకు పరస్యతంగా ప్రణమిల్లుతూ ఆత్మీయ భావంతో వేదికపై చక్కని కార్యక్రమాల ద్వారా సమాజానికి ఆధ్యాత్మిక తత్వానికి ఒక వారధిని ఏర్పాటు చేస్తున్న పెద్దలు శ్రీ హరిప్రసాదరావు గారి సౌజన్యానికి నమస్కరిస్తూ, ఆధ్యాత్మిక చింతన ఆసక్తితో శంకర వాంగ్మయ తత్వ అమృతాన్ని ఆస్వాదించాలన్న సత్సంకల్పంతో ఈ ప్రవచన మందిరంలో అడుగుపెట్టిన భక్త మహాశయులందరికీ సతీమతలకు సాధువాదాలు సమర్పిస్తూ, వేల జన్మల పుణ్యాల పంటగా మహర్షులు అందించిన మహత్తరమైన వాంగ్మయంతో నాకు లభించిన కొద్దిపాటి పరిచయాన్ని పురస్కరించుకొని నాలో కలిగిన ఆనందానుభూతిని మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. పెద్దలు నిర్దేశించిన కాల వ్యవధిని అతిక్రమించకుండా పరమేశ్వర సన్నిధానంలో పవిత్రమైన మహారుద్రయాగాన్ని సంకల్పించడం, వేదనాదాలతో ఈ ప్రాంగణమంతా ప్రతిధ్వనించడం, మన హృదయ కుహరంలో వేదనాదం ప్రతిధ్వనించడానికి వీలుగా, మన జీవితాలు వేదధర్మం వైపు మలచుకోవడానికి అనువుగా చక్కని కార్యక్రమాలు ఇక్కడ సాగుతూ ఉండడం ఎంతైనా ఆనందదాయకమైన అంశం. ఈ దేశం వేదభూమి, ఈ దేశం కర్మభూమి, ఈ దేశం జ్ఞానభూమి. ఈ దేశంలో అడుగడుగున క్షేత్రాలే కనిపిస్తాయి మనకి, ఎన్నో పుణ్యక్షేత్రాలు. విదేశీయులు ఈ దేశాన్ని చూడడానికి వచ్చి ఈ దేశంలో ఉండే అనేకమైన విశేషాలను పరిశీలించి చాలా ఆశ్చర్యపోయారట. ఏమయ్యా, మీ దేశాన్ని చూస్తే నాకు చాలా వింతగా అనిపిస్తోంది, మీ దేశంలో పీపుల్ కన్నా టెంపుల్ ఎక్కువ అన్నాడు. అడుగడుగున దేవాలయాలు కనిపిస్తాయి, ఎన్నో పుణ్యక్షేత్రాలు కనిపిస్తాయి. విచిత్రంగా అనిపిస్తుంది మనకి, ఎంతమంది ఎంతమంది దేవతామూర్తులు. మానవుడికి ధైర్యం కలిగించడానికి, కష్టంలో ఉన్నప్పుడు మనకంటే అతీతమైన ఒక శక్తి ఉన్నది ఆదుకోవటానికి అని అనిపించడానికి ఒక దేవుడు చాలడా? రాముడు అన్నారు, కృష్ణుడు అన్నాడు, పరమేశ్వరుడు అన్నారు, ఇంకా రకరకాల దేవతామూర్తులు. ఆధునిక యుగంలో మరికొన్ని దేవతామూర్తుల రూపాలను కూడా మనం రూపకల్పన చేసుకుని ఆరాధిస్తున్నాం. ఇంతమంది దేవతలు ఉండవలసిన పని ఉన్నదా అని సందేహం కలుగుతుంది. నిజానికి ఇంతమంది దేవతలు ఉన్నారా అనే సందేహం కూడా కలుగుతుంది. ఈ దేశంలో ఉన్న అనేకమైన పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నప్పుడు ఎన్ని పుణ్యక్షేత్రాలున్నా ప్రయాగ అనే పుణ్యక్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది అని మనకు తెలుసు. గంగా, యమున, అంతర్వాహినిగా సరస్వతి అనే నది, మూడు నదులు త్రివేణి సంగమ స్థానం ప్రయాగక్షేత్రం. త్రివేణి సంగమస్థానమైన ప్రయాగక్షేత్రానికి మిగిలిన క్షేత్రాలు ఎన్ని ఉన్నా ప్రయాగక్షేత్రానికి ఆ ప్రత్యేకత, దాని ప్రత్యేకత దానికి ఉన్నది. అలాగే ఈ దేశంలో ఎందరో మహానుభావులు జన్మించారు, ఎందరో సిద్ధపురుషులు, అవతారమూర్తులు, ప్రవక్తలు, కారణజన్ములు అవతరించారు. మానవాళిని ఎప్పటికప్పుడు మంచి మార్గంలోకి మళ్లించడానికి, మానవుల మనస్సుల్లో సత్య సందర్శనాన్ని అనుగ్రహించడానికి, విశ్వమానవ ప్రేమను ప్రబోధించడానికి, శాంతియుతమైన సహజీవన సౌభాగ్యాన్ని మానవజాతికి ప్రసాదించడానికి తమ జీవితాలనే మార్గదర్శక సూత్రాలుగా మలచి మానవుల ముందుంచిన మహనీయులు ఎందరెందరో కనిపిస్తారు. అలా ఎందరో ప్రవక్తలు, ఎందరో సిద్ధపురుషులు, ఎందరో అవతారమూర్తులు, ఎందరో మహనీయులు ఉన్నా శంకరాచార్య స్వామికున్న ప్రత్యేకత, జగద్గురువులైన ఆదిశంకరులకున్న విశిష్టత, ఒక ప్రత్యేకమైన విలక్షణమైన విశిష్టమైన తీరులో మనకు గోచరిస్తుంది. ఎందువల్ల అంటే, ప్రయాగక్షేత్రం ఎలా గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థానంగా, త్రివేణి సంగమంగా ఉన్నదో, శంకరాచార్యుల వారి జీవితం కానీ, శంకరాచార్య స్వామి మానవాళికి అనుగ్రహించిన దివ్యమైన వాంగ్మయం కానీ, భక్తి, జ్ఞాన, వైరాగ్యాల సంగమ స్థానంగా కనిపిస్తుంది. లోకంలో సర్వసాధారణంగా భక్తి పట్ల అభిమానం కలిగిన వారికి జ్ఞానం పట్ల ఆసక్తి ఉండదు. భక్తిభావంతో అర్చన చేసుకోవడమో, అభిషేకం చేసుకోవడమో, తీర్థయాత్రలు చేయడమో అది చాలు అనిపిస్తుంది. అదే మోక్షానికి మార్గమని, దైవ అనుగ్రహానికి పాత్రులు కావడానికి భక్తిభావంతో మనం ఎన్నుకున్న ఏదో ఒక విధానం సరిపోతుందని, మనస్సులోని భక్తిని పరమాత్మ ఈ చర్యల ద్వారా తప్పక గుర్తించి ఆదరిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఇక జ్ఞానమార్గం పట్ల ఆసక్తి ఉన్నవారు భక్తికి సంబంధించిన క్రియాకలాపాలను అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. నిరంతరం ఆత్మ చైతన్యాన్ని గురించిన ఆలోచనలో వారు మునిగి తేలుతూ ఉంటారు. ఎన్నెన్నో విషయాలు పెద్దల ద్వారా తెలుసుకోవాలని, తెలుసుకున్న వాటిని తమ అనుభవాలతో సరిపోల్చి చూచుకోవాలని, సందేహాలు కలిగితే జిజ్ఞాస రూపంలో పెద్దలైన వారి సమక్షానికి వెళ్ళి సందేహ నివృత్తి చేసుకుని జ్ఞానమార్గంలో స్పష్టమైన అవగాహనను కలిగించుకుని ముందుకు సాగాలని, తదేక చింతనలో గడపాలని భావిస్తారు. కానీ భక్తికి సంబంధించిన క్రియాకలాపాల మీద అంతగా ఆసక్తి కలిగి ఉండరు. ఇక వైరాగ్యభావ సంపన్నులైన వారు ఎలా ప్రవర్తిస్తారో చాలా విచిత్రంగా, వింతగా అనిపిస్తుంది. బాల, ఉన్మత్త, జడ, పిశాచవత్ అన్నారు. వైరాగ్యభావం కలిగిన వాడు బాలుళ్ళ ఉంటాడట. ఉన్మాదిలా ఉంటాడట, పిచ్చివాడిలా ఉంటాడట. సామాన్యులైన వారికి వారి ప్రవర్తనా విధానం అసలు ఏమాత్రం బోధపడదు. ఆశ్చర్యంగా ఈ మూడు మూడు భిన్న మార్గాల వలె పైకి కనిపిస్తాయి. ఒక మార్గాన్ని అనుసరించిన వారు మరో మార్గం జోలికి వెళ్లే అవకాశం లేదని, ఈ మార్గాలు ఒకదానికొకటి సంబంధం లేనివని అనిపిస్తూ ఉండగా, భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలను మూడింటిని ఏకసూత్రతతో ప్రదర్శించి తన జీవిత చర్యలనే వాటికి ఆదర్శంగా నిలిపి తమ సందేశంలో కూడా ఆ మహనీయ తత్వాన్ని ప్రబోధించి భక్తి ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుని మానవుడు వైరాగ్యభావ సంపన్నుడై మోక్ష సామ్రాజ్యాన్ని కరతలమలకం చేసుకోవచ్చునని, వేరువేరుగా కనిపిస్తున్న దేవతామూర్తులందరూ ఒకే పరతత్వానికి ప్రతినిధులుగా ప్రతీకలుగా ఒకే సూర్యుడి నుండి ఎన్నో కిరణాలు ఆవిర్భవించినట్లుగా ఉన్నవారన్న యథార్థాన్ని మానవజాతికి తెలియచేసిన ఒక మహనీయుడు శంకరాచార్యస్వామి ఈ దేశంలో ఉద్భవించడం, మనందరికీ మార్గదర్శకుడై జగద్గురువై మనందరినీ నడిపించడం ఈ జాతి చేసుకున్న ఒక గొప్ప అదృష్టం అనిపిస్తుంది మనకి. ఎందువల్లంటే శంకరాచార్యస్వామి ఆవిర్భవించిన కాలం ఏమిటి అన్నప్పుడు, క్రీస్తు పూర్వం 509వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1400 సంవత్సరం వరకు శంకరాచార్యస్వామి ఇప్పుడు పుట్టాడంటే ఇప్పుడు పుట్టాడని చరిత్రకారులు అనేక రకాల లెక్కలు వేశారు. ఆధునికులైన చరిత్రకారుల దృష్టిలో శంకరాచార్యస్వామి నిన్న మొన్నటివాడే, కానీ ప్రాచీనులైన పెద్దలు శంకరాచార్యస్వామి ఆవిర్భావం ఏర్పడడానికి కావలసిన నేపథ్యం ఈ జాతిలో ఎప్పుడు ఉన్నదో, ఎలాంటి సన్నివేశాలలో జగద్గురువైన ఒక మహనీయుడు అవతరిస్తాడో, అలాంటి సన్నివేశాలు ఏ కాలంలో ఉన్నాయో పరిగణన చేసి వారు క్రీస్తుకు పూర్వమే అవతరించారని, క్రీస్తుకు పూర్వమే మహాద్భుతమైన ఒక కార్యభారాన్ని భుజస్కంధాలపైన వేసుకుని సాక్షాత్తు పరమేశ్వరుడే శంకరాచార్యుడి రూపంలో అవతరించాడని పురాణజ్ఞులైన పెద్దలు తెలియచేశారు. సంప్రదాయ సిద్ధంగా ఆ విశేషాన్ని వారు నిరూపించారు కూడా. మరొక సంగతి ఏమిటంటే, క్రీస్తు శకం 9వ శతాబ్దంలో కూడా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఈ దేశంలో ఎలాంటి పరిస్థితులున్నాయో సుమారుగా అలాంటి పరిస్థితులే మళ్ళీ పునరావృతం అయ్యాయి. భారతీయ ధర్మం వేదవాంగ్మయాన్ని ప్రబోధించింది. వేదం అంటే మనకు తెలుసు, తెలియచేసేది వేదం, తెలియబడేది వేదం, తెలుసుకోవలసింది వేదం. విత్ అనే ధాతువులో నుంచి పుట్టిన మాట విత్, జ్ఞానే తెలుసుకోవడానికి సంబంధించిన విషయం. ఏమి తెలుసుకోవాలి? ఏది తెలుసుకుంటే ఇక ప్రపంచంలో మరొక్కటి తెలుసుకోవలసిన అవసరం లేదో ఆ దివ్య తత్వాన్ని తెలియచేసేది వేదము అన్నారు. యజ్ఞాత్వా నా ఇహ భూయో జ్ఞాతవ్యం అవశిష్యతే అని ఆధ్యాత్మిక తత్వ వైభవాన్ని గురించి భగవద్గీతాచార్యుడు కృష్ణ పరమాత్మ గీతలో ఏ మహత్తర ధర్మాన్ని ప్రబోధించాడో ఆ ధర్మ రాసి వేదవాంగ్మయంలో దాగి ఉన్నదని, ఆ దాగి ఉన్న వేదవాంగ్మయం ఆధారంగానే వేదముల యొక్క పరాకాష్ఠగా, వేదముల యొక్క శిఖర భాగంగా వేదాంతములనే పేరు కలిగిన ఉపనిషత్తులు ఆవిర్భవించాయని, సర్వ ఉపనిషత్తుల సారాన్ని భగవద్గీతగా మలచి పరమాత్మ లోకానికి అనుగ్రహించాడని మనకు తెలుసు. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః అని మనం సంప్రదాయ సిద్ధంగా ఒక మాట చెప్పుకుంటూ ఉంటాం. పార్థో వత్సః సుధీర్ భోక్త, అర్జునుడు కేవలం ఆవు దూడగా ఉన్నాడు, ఆవు పాలు చేపడానికి వీలుగా ఉత్సాహం కలిగించడానికి వీలుగా దూడ అక్కడ ఉండాలి కాబట్టి కృష్ణ పరమాత్మ వేదములనే ఆవుల నుండి దివ్యమైన భగవద్గీత అమృతమనే క్షీరాన్ని ఆయన పితికాడు గోపాలుడై. కాబట్టి దుగ్ధం గీతామృతం మహత్ అన్నారు. అలాంటి దివ్యమైన భగవద్గీత వేద సారంగా ఉండి ఒక అద్భుత సత్యాన్ని తెలియచేసింది. ఏది తెలుసుకుంటే ప్రపంచంలో ఇక మరి తెలుసుకోవలసింది లేదో అది వేదము అని. అందువల్ల వేదవాంగ్మయంలో చెప్పని విషయం ఏమీ లేదు. ఆధునికులైన వారు అన్నీ వేదాల్లోనే ఉన్నాయిషా అని వేళాకోళంగా అన్నా కూడా, వాళ్ళు వేళాకోళంగా అంటే అన్నారు కానీ ఇది యథార్థం కూడా. వేదవాంగ్మయము నిరూపించని సత్యము లేదు, వేదవాంగ్మయము వివరించని విషయం లేదు. అయితే మనకి దాన్ని వినియోగించుకోవడంలో మన పరిమితమైన ప్రజ్ఞ, మన పరిమితమైన ప్రయోజనాలు, మనకున్న పరిమితమైన అవకాశాల దృష్ట్యా మనం కొన్ని వినియోగాలు మాత్రమే పొందగలిగితే పొందవచ్చునేమో, కానీ ఆ లోపం మనది తప్ప వేదవాంగ్మయానిది కానే కాదు. కావలసిన సంపద అంతా వేదవాంగ్మయంలో దాగి ఉన్నది. ఎవరు ఏ కోణంలో పరిశీలిస్తే, ఎవరు ఏ మార్గంలో పరిశ్రమిస్తే ఆ మార్గంలో వారికి కావలసిన దివ్య వైభవాన్ని ప్రసాదించగలిగిన సామర్థ్యం వేద వాంగ్మయానికి పుష్కలంగా ఉన్నది అని ఆయా ఆ రీతుల్లో వేదాన్ని తాకిన వారికి అనుభవానికి వచ్చే అంశం. అలాంటి దివ్యమైన వేద వాంగ్మయం ఆధారంగా మానవ జాతి వైదిక ధర్మాన్ని పాటిస్తున్న వేళ, ఆ వైదిక ధర్మంలో వివిధ దేవతామూర్తులు పురాణ కాలంలో వచ్చిన వేళ వివిధ దేవతామూర్తుల నామరూపాలు వేరుగా కనిపిస్తూ ఉంటే దేవతలు వేరు అని మానవులు భ్రాంతి పడే పరిస్థితి వచ్చింది. దేవుడు ఒక్కడే, దేవతలు ఎందరైనా ఉండవచ్చు. ఒకే దేవుడు అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడు అనేకమైన సందర్భాలలో. ఈ మహత్తరమైన సత్యాన్ని వేదవాంగ్మయం చాలా స్పష్టంగా నిరూపించి ఉండగా, కాలం గడుస్తున్న కొద్దీ క్రమంగా మానవుల మనస్సులో దేవతామూర్తుల నామరూపాలు చూసి ఈ దేవతామూర్తి వేరొక నామరూపాలు కలిగిన దేవత కన్నా భిన్నమైనవాడు అనే ఒక భ్రాంతి ఏర్పడితే మానవుల మధ్య అనైకమత్యం ఆవిర్భవించింది. మతం మానవాభ్యుదయం కోసం పుట్టి పరిస్థితుల కారణంగా మారణ హోమానికి దారితీసిన సన్నివేశాలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో వైదిక మతం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయని, వైదిక మతం కేవలం కర్మకాండలను మాత్రమే ప్రబోధిస్తున్నదని, కేవలము కర్మకాండలను ప్రబోధించడం ద్వారా ఆధ్యాత్మికమైన చైతన్యాన్ని మానవుడికి ఇవ్వని స్థితికి దిగజార్చింది మానవుడని, కాబట్టి మానవుల్లో అసంతృప్తి ఏర్పడిందని, వేద మార్గం కన్నా భిన్నమైన, వేదాన్ని తిరస్కరించిన, వేదాన్ని ధిక్కరించిన మరొక కొత్త ఆలోచన కావాలి, కొత్త అన్వేషణ కావాలి, కొత్త మతం కావాలి అనే ఆలోచన కొంతమందిలో ప్రారంభమైంది అని చరిత్ర మనకు తెలియజేస్తుంది. వేద ధర్మాన్ని మానవాళికి అనుగ్రహించిన కృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. కౌరవుల రాయబారిగా సంజయుడు పాండవుల సమక్షానికి వచ్చినప్పుడు అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని ఇక పెదనాన్న ఏమి సమాధానం చెబుతాడో, తర్వాత కర్తవ్యం ఏమిటో, సంధి పొసగుతుందా, సంగ్రామమే సాగుతుందా నిర్ణయించుకోవడానికి మీమాంస పడుతున్న దశలో ధర్మరాజు ఉండగా, ఆ ఉపప్లావ్యానికి సంజయుడు వచ్చాడు. ద్రుపద పురోహితుడి రాయబారానికి సమాధానంగా సంజయుడిని పంపిస్తాను అని ధృతరాష్ట్రుడు చెప్పాడు. సంజయుడు వచ్చాడు. వచ్చిన సంజయుడు ధృతరాష్ట్రుడి మనోగత అభిప్రాయాన్ని, ఆ చేదు నిజాన్ని చాలా అందంగా, హుందాగా, మధురంగా, మందరంగా తెలియచేశాడు. సంజయుడి మాటలకు సమాధానంగా ధర్మరాజు కూడా చాలా చాకచక్యంగా మాట్లాడాడు. ఆ తరువాత కృష్ణుడు మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఈ లోకంలో ధర్మము నిలబడడానికి ఏది ఆధారము అంటే, ఏను భూసురులును వేదములు తదీయమైన మూలచయము. ధర్మరాజుని ఒక ధర్మ మహావృక్షంగా, ధర్మరాజు పరివారాన్ని, అతని సోదరులందరినీ ఆ వృక్షానికి సంబంధించిన వివిధ భాగాలుగా వివరించి చిట్ట చివరికి ఏదయ్యా దీనికి మూలము అంటే, ఏను భూసురులును వేదములును తదీయమైన మూలచయము. దీనికి మూలమేది అంటే, ఏను భూసురులు వేదములు. నేను దీనికి మూలం. ఏ వేద ధర్మాన్ని లోకంలో స్థాపించడానికి నేను వచ్చానో ఆ వేదం మూలం. ఆ వేద ధర్మాన్ని లోకంలో తమ గళాల మీదుగా ప్రపంచానికి అందిస్తూ వేద ధర్మము నిలబడడానికి వేద వాంగ్మయ సేవ చేస్తున్న మహనీయులైన బ్రాహ్మణోత్తములు మూలమయ్యా, ఇందువల్ల ధర్మం నిలబడుతోంది అని చాలా స్పష్టంగా పరమాత్మ చెప్పాడు. అయినా వేద వాంగ్మయంలోని ధర్మ వైభవాన్ని అవగాహన చేసుకోలేని సామాన్య మానవుల బలహీనతను ఉపయోగించుకుని కొందరు వేదధర్మం పనికిరానిదని కొత్త కొత్త మార్గాలను చూపించారు, బౌద్ధం పేరుతో, జైనం పేరుతో. పోనీ ఆ బౌద్ధమైన మానవులను ఉద్ధరించగలిగిందా అంటే, బౌద్ధం పేరుతో ఆరామాల్లో, విహారాల్లో బాధ్యతారాహిత్యమైన సన్యాస దీక్షలు సమాజంలో అశాంతికే కారణమయ్యాయి, అవినీతికే కారణమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో సమాజం అల్లకల్లోలం అయిపోతున్న వేళ, సన్యాసం పట్ల ప్రజలకు దురభిప్రాయం కలగడానికి వీలైన పరిస్థితులు వచ్చిన వేళ, సన్యాసి అంటేనే కొరగానివాడు అనే ఒక దురభిప్రాయం ప్రజల్లో ఏర్పడడానికి వీలుగా ఉన్న పరిస్థితులు విజృంభిస్తున్న సమయంలో సన్యాస దీక్ష యొక్క వైభవం ఏమిటో లోకానికి తెలియచేయడానికి, సన్యాస దీక్షను తాను స్వీకరించడం ద్వారా ప్రపంచానికి మహోపకారాన్ని ప్రసాదించడానికి శంకరాచార్య స్వామి ఆవిర్భవించాడు అని, శంకరాచార్య స్వామి యొక్క ఆవిర్భావానికి మూలమైన నేపథ్యంగా ఉన్న ఆనాటి సామాజిక జీవన పరిస్థితులు పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. సుమారుగా ఇలాంటి పరిస్థితులే మత సంబంధంగా, సామాజికంగా అల్లకల్లోలమైన పరిస్థితులు క్రీస్తుపూర్వం 509లోనూ ఉన్నాయి, క్రీస్తు శకం 900 సంవత్సరంలోనూ ఉన్నాయి, క్రీస్తు శకం 1400 సంవత్సరంలోనూ ఉన్నాయి. కాబట్టి ఈ కాలాలను దృష్టిలో పెట్టుకుని చరిత్రకారులు రకరకాల పద్ధతుల్లో ఇగో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మహానుభావుడు ఆవిర్భవించడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇదిగో ఇప్పుడు పుట్టాడు, ఇప్పుడు పుట్టాడని రకరకాల లెక్కలు చెప్పారు. మహానుభావులైన వారు ఎప్పుడు అవతరించారు, అనేది పెద్ద విషయం కాదు. ఎందుకని అంటే మహాత్ములైన వారి అవతారం సూర్యుని యొక్క ఉదయం లాంటిది. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. నిజానికి ఉదయించడం కాదు, మనకు కనిపించడం మాత్రమే. అస్తమించడం కాదు, మనకు కనిపించకుండా పోవడం మాత్రమే. మహానుభావులైన వారి అవతార పరిసమాప్తులు ఎలాంటివి అంటే సూర్యుని యొక్క ఉదయాస్తమయాల వంటివి. మనకు కనిపిస్తే సూర్యుడు ఉదయించాడనుకుంటున్నాం, మనకు కనిపించకుండా పోతే అస్తమించాడనుకుంటున్నాం. కానీ సూర్యుడికి కొత్తగా ఉదయించడం లేదు, ఇప్పుడు అస్తమించడము లేదు, సూర్యుడు ఎప్పుడు ఉంటాడు. మనకు కనిపించడం, కనిపించకపోవడం మాత్రమే. అందువల్ల మహానుభావులైన వారు ఎప్పుడు అవతరించారు అనే విషయానికి అంతగా ప్రాధాన్యం లేదు. అవతరించి ఏమి చేశారు, వారు చేసిన క్రియల ద్వారా, వారు అందించిన దివ్య సందేశాన్ని మనం అందుకోవడం ద్వారా మన జీవితాలను ఎలా చరితార్థం చేసుకోగలుగుతాం అన్నదే ప్రధానాంశం. కానీ వారు ఎప్పుడు అవతరించారు అన్నది అంత ముఖ్యమైన అంశం కాదు. ఈ దేశంలో, దక్షిణ భారతదేశంలో చిట్ట చివరి రాష్ట్రంగా కనిపిస్తున్న కేరళ రాష్ట్రంలో కాలడి గ్రామంలో ఆర్యాంబ శివగురువు అనే దంపతులకు లేకలేక కలిగిన అల్లారుముద్దు బిడ్డడుగా జన్మించాడు బాలశంకరుడు. వాళ్ళు పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పరమేశ్వరుణ్ణే వరపుత్రుడుగా సంపాదించుకున్నారని శంకర విజయ గాథ మనకు తెలియచేస్తుంది. అందువల్లనే శంకర శంకర సాక్షాత్ అనే మాట లోకంలో వినపడుతోంది. శంకరాచార్య స్వామితో పాటు ఈ శంకరాచార్య స్వామి, శంకరుడు శంకరాచార్యుడై మానవలోకంలో అవతరించినప్పుడు ఈ కథ ఎలా సాగాలో, ఈ కథ అలా సాగడానికి అనువుగా దివ్య ప్రణాళికను అనుసరించి ఎవరెవరు భావి జీవితంలో శంకరాచార్యుడికి తటస్థపడేవారో వారందరూ కూడా దివ్యాంశలతో భూమి మీద అవతరించారు అని సంప్రదాయవేత్తలైన వారి ప్రబల విశ్వాసం. అలా శంకరాచార్య స్వామి సాక్షాత్తు శంకరుడే భూమిపై అవతరించాడని, ఆర్యాంబ శివగురువుల పుత్రుడుగా జన్మించాడని, జన్మించిన శంకరుడు బాల్యంలోనే మానవాతీతమైన అద్భుతమైన అఖండ ప్రజ్ఞను తన ప్రవర్తన ద్వారా లోకానికి తెలియచేశాడని, అతడు కేవలం మానవ మాత్రుడు కాదని, మానవాతీతమైన దివ్య శక్తి స్వరూపమే శంకరాచార్య స్వామి అని శంకరుని బాల్యాన్ని పరిశీలించినప్పుడే మనకు బోధపడుతుంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం, 3 సంవత్సరాల వయస్సులో శంకరాచార్య స్వామి దగ్గరకు కేరళ రాజైన రాజశేఖరుడు వచ్చాడు. ఆయన అప్పటికే సంస్కృత భాషలో చాలా గొప్ప కవి, సంస్కృత భాషలో కొన్ని కావ్యాలు నాటకాలు రాశాడు. తాను రచించిన కావ్య నాటకాలు 3 సంవత్సరాల వయస్సు కలిగిన పసిబాలుడైన శంకరాచార్య స్వామికి చూపించి, శంకరాచార్య స్వామి సలహాలు స్వీకరించి, సూచనలు స్వీకరించి, తన వాంగ్మయంలో ఉన్న లోటుపాటులు రాజశేఖరుడు సరిచేసుకున్నాడు అనే ఒక అద్భుతమైన అంశం. శంకరాచార్యుడు మామూలు మానవుడు కాదు, సామాన్య మానవుని వలె కనిపిస్తున్న మహనీయమూర్తి శంకరాచార్య స్వామి అని ఆ ఒక్క సన్నివేశం ద్వారా మనకు తెలుస్తుంది. 3 సంవత్సరాల వయస్సేమిటి, మాటలు ఇంకా బాగా వచ్చిరాని వయస్సేమిటి, ఆ వయస్సులో అపారమైన పాండిత్యాన్ని సంపాదించుకుని అద్భుతమైన కవిత్వాన్ని సంస్కృత భాషలో వెలయించిన రాజశేఖరుడు అనే ఒక మహారాజు, ఒక రాజకవి, ఒక కవిరాజు శంకరాచార్య స్వామి దగ్గరకు వచ్చి ఆయన ద్వారా తన వాంగ్మయాన్ని సరిచేసుకున్నాడు అంటే శంకరుడు సాక్షాత్తు విద్యాస్వరూపుడు తప్ప వేరొక్కటి కాదు అని మనకు తెలుస్తుంది. కాళిదాస మహాకవి అంటాడు, కుమార సంభవంలో పార్వతీదేవి యొక్క దివ్య వైభవాన్ని తెలియచేసే సందర్భంలో ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాహ అని. మహానుభావులైన వారిని దర్శించినప్పుడు, వారి ముఖత వెలువడుతున్న వాంగ్మయ వైభవాన్ని పరిశీలిస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఈ విద్య అంతా వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్నది కాదు, గత జన్మల నుంచి వచ్చిన దివ్యమైన సంస్కారం ఏదో వారిలో విద్యారూపంలో వెలువడుతున్నది. కానీ ఈ జన్మలో ఈ విద్య ఇలా నేర్చుకోవడానికి, ఇలా ప్రకటించడానికి ఈ వయస్సు సరిపోదు. ఎందుకంటే ఒక జన్మ చాలదు ఒక శాస్త్రాన్ని నేర్చుకోవడానికి. ఏకస్మిన్ జన్మని ఏకమేవ శాస్త్రం అన్నారు. అందువల్ల మహానుభావులైన వారి ముఖత వెలువడుతున్న విద్యా వైభవాన్ని మనం పరిశీలించినప్పుడు, విస్తృతమైన విద్యకు సంబంధించిన విశేషాలను చూసినప్పుడు, లోతైన పరిశీలనను అర్థం చేసుకున్నప్పుడు మనకనిపిస్తుంది ఈ జన్మకు సంబంధించింది కాదు ఈ వైభవము అని. శంకరాచార్యుల వారికి కూడా పైకి మానవ మాత్రుడుగా ఆయన కనిపిస్తున్నాడు, కానీ కారణజన్ముడై అవతరించిన మహానుభావుడు అనేది 3 సంవత్సరాల వయస్సులోనే మనకు బోధపడుతున్నది. శంకరుడు బాల్యంలో చేసిన సన్నివేశాలు కొన్ని చూస్తే ఈ విషయం మరింతగా దృఢపడుతుంది. తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా దూరంగా ఉన్న తూర్ణానదికి వెళ్ళి అక్కడ స్నానపానాలు ముగించుకుని తిరిగి రావడంలో శ్రమపడుతోందని, అలసిపోతోందని గమనించి ఆ నదీదేవతను ప్రార్థించి నదీదేవత కేవలం తమ కుటీరం ముందు నుండి ప్రవహించేందుకు కావలసిన విధానాన్ని ఏర్పాటు చేస్తే శంకరుని అభ్యర్థన మేరకు ఆ నది ఆ వైపుగా వెళ్ళక శంకరుడి ఇంటి ముందు నుంచి కుటీరం ముందు నుంచి ప్రవహించిందని, ఒక పాయ ఇటుగా వచ్చిందని శంకర విజయ గాథ మనకు తెలియచేస్తోంది. అంటే కనపడుతున్న నదిని కేవలము జలస్వరూపంగా కాక జలము రూపంలో కనపడుతున్న దేవతాస్వరూపంగా దర్శించగలిగిన స్థితి ఆదిశంకరుల వారిలో బాల్యంలోనే కనపడిందని, అలా దర్శించి ఆ నదీదేవతను ప్రార్థించి ప్రసన్నం చేసుకోగలిగిన శక్తి, నదీ దేవత యొక్క ప్రవాహ గమనాన్ని మళ్లించడానికి కావలసిన శక్తి ఆదిశంకరుల్లో బాల్యంలోనే ఉన్నదని ఆ సన్నివేశాలను చూస్తే మనకు తెలుస్తుంది. ఈవేళ మనం నదీ స్నానం చేయాలనుకుంటున్నాం, సముద్ర స్నానం చేయాలనుకుంటున్నాం, పుష్కరాలు వస్తే ఏ నదికి పుష్కరాలు వస్తే ఆ పుష్కర స్నానం మరింత పుణ్యప్రదమని భావిస్తున్నాం. ఇది కేవలం విశ్వాసంగా కాక పరిపూర్ణమైన హృదయంతో దాన్ని స్వీకరించినప్పుడు నదీ రూపంలో ఉన్న జలదేవత సాక్షాత్కరించి కోరిన కోరికలు తీరుస్తుంది అని చెప్పడానికి మనకు పురాణ ఇతిహాసాల్లో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. గంగానదికి మొక్కులు పెట్టుకున్నది సీతమ్మ రామాయణ కావ్యంలో. మరి అలాంటి సందర్భంలో నదీదేవతను ప్రార్థిస్తే బాలుడైన ఈ శంకరుడి అభ్యర్థన మేరకు నదీదేవత ఈ కోరిక మన్నించి శంకరుల వారి ఇంటి ముందు నుంచి ప్రవహించి శంకరుల తల్లి అక్కడ స్నాన సంధ్యాది కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేసుకోవడానికి అనువైన వాతావరణాన్ని నదీదేవత అనుగ్రహించింది అంటే బాలశంకరుడు నదిలో దేవతామూర్తిని ఎలా దర్శించగలిగాడో, ఎలా ప్రసన్నం చేసుకోగలిగాడో ఆయన సామాన్యుడు కానే కాదు అని ఆ సన్నివేశం కూడా రుజువు చేస్తుంది. ఆయన అవతరించిందే ప్రత్యేకమైన ఒక విధానం కోసం అవతరించాడు. అందువల్ల ఆయన బాల్యంలో చేసిన పనులన్నీ చాలా చిత్రమైన విచిత్రమైన సన్నివేశాలుగానే మనకు కనిపిస్తాయి. మధుకర వృత్తిని పాటిస్తూ ఆ అగ్రహారంలో ఉన్న బ్రాహ్మణుల ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి మాత అని ప్రార్థించి తన జోలిలో వారు ఏది వేస్తే దాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించి విద్య పట్ల అభిరుచి తప్ప భౌతికమైన ఆహార పదార్థాలకు సంబంధించిన రుచుల పట్ల ఆసక్తి లేనివాడై విద్యార్థి విద్యాభ్యాసం చేయాలి బాల్యంలో అనే సిద్ధాంతాన్ని పాటించి లోకానికి ఒక మార్గదర్శనం చేశాడు శంకరాచార్యస్వామి. శంకరాచార్యుల వారి జీవితాన్ని, శంకరాచార్యస్వామి మానవాళికి అందించిన వాంగ్మయాన్ని ఒక దగ్గర పెట్టుకుని చూస్తే తాను జీవితంలో ఏది అనుభవంలోకి తెచ్చుకున్నాడో, తన జీవిత సన్నివేశాల ద్వారా ఏ అనుభూతిని తాను అనుభవించాడో ఆ అనుభూతినే వాంగ్మయంగా మలచి సందేశ రూపంలో మానవాళికి ఆయన అందించాడా అని కూడా మనకు అనిపిస్తుంది. ఒక సన్నివేశంలో శంకరాచార్యస్వామి చెప్పిన మాట వేదో నిత్యమధీయత అని ప్రారంభించి మానవుడైన వాడు సక్రమమైన మార్గంలో ఎలా ప్రవర్తించాలో ఆ ప్రవర్తన నియమావళికి సంబంధించిన విశేషాలన్నీ తెలియజేశారు. అందులో వేదవాంగ్మయాన్ని అనుష్ఠించే వ్యక్తి, వేద ధర్మానికి అనుగుణంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలే జీవితానికి ప్రధానమైన అంశాలుగా భావించి జీవనాన్ని సాగించదలుచుకున్న వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, అందులో ఆయన చెప్పిన ఒక గొప్ప మాట మానవుడు ఆహారాన్ని స్వీకరించడం అనేది రుచుల మీద కోరికతో కాదు, కేవలము ఆకలి అనే అతి భయంకరమైన వ్యాధికి ఔషధంగా మాత్రమే ఆహారాన్ని ఇవ్వాలి తప్ప ఆకలి తీరడం కోసమే ఆహారం కానీ రుచులను సంతృప్తిపరచుకోవడం కోసం ఆహారం కాదు అని చెప్పాడు. ఎందుకని అంటే ఆకలి చాలా అమాయకమైనది, తేలిగ్గా తీరిపోతుంది, ఏ ఆహారం ఇచ్చినా ఆకలి తీరుతుంది, రుచి ఉన్నదే అది చాలా గడుసరిది, ఓ పట్టాన తృప్తి కలగద్దానికి, ఓ పట్టాన రుచిని సంతృప్తిపరచడం సాధ్యం కాదు. ఎన్నో రుచులు అందించినా కూడా మరికొన్ని కొత్త రుచులు కావాలని ఆరాటపడే లక్షణం జిహ్వ అనే ఇంద్రియానికి ఉంది, అన్ని ఇంద్రియాలకు కూడా అలాగే ఉంటుంది మానవుడికి. జిహ్వేంద్రియం మనకు నిత్యం అనుభవంలో ఉన్నది స్పష్టంగా తెలిసేది కాబట్టి దాని గురించి మనం అనుకుంటున్నాం, కానీ నిజానికి అన్ని ఇంద్రియాల పరిస్థితి కూడా అదే. అందువల్ల క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్ష ఔషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం శీతోష్ణాది విషహ్యతాం నతు వృధావాక్యం సముచ్చార్యతాం క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం. ఆకలి అనే వ్యాధికి చికిత్స చేయాలి, అందుకోసం ఆహారాన్ని స్వీకరించాలి. అంటే ఆకలితో నకనకలాడుతూ క్రమంగా నిరాహార విధానాన్ని అనుసరించి శరీరాన్ని వదిలిపెట్టడం అనేది మంచి పద్ధతి కాదు, అలాంటి పద్ధతి ఒకటి ఉందని జైనులు చెప్పారు. జైన వాంగ్మయంలో, జైన సంప్రదాయంలో అలాంటి పద్ధతి కనపడుతుంది. క్రమంగా ఆహారం తీసుకోవడం మానేసి, క్రమంగా తగ్గించి ఆహారం పూర్తిగా మానివేసి, ఆహారం లేకపోవడం ద్వారా శరీరము తనంతట తానుగా రాలిపోయేందుకు కావలసిన మార్గం ఇది, మోక్షానికి మార్గము అని వారు చెప్పారు. కానీ భారతీయ సంప్రదాయం అలా చెప్పలేదు. ఎందుకని అంటే, పరమాత్మ మనకిచ్చిన ఈ దేహము సామాన్యమైనది కాదు, ఇది సాక్షాత్తు పరమాత్మ కొలువు తీరి ఉండడానికి కావలసిన దేవాలయమే. భారతీయ సంప్రదాయం మానవ దేహం మీద వ్యామోహాన్ని పెంచుకోవద్దు అని చెప్పింది, కానీ ఈ దేహము తుచ్చమని కాని నీచమని కాని చెప్పలేదు. ఇది ధర్మ నిర్వహణకు ఉపకరణము అని కూడా చెప్పారు. ఈ దేహం, దేహాన్ని రక్షించుకోవడం, దేహాన్ని నిలబెట్టుకోవడం దేహధారి అయిన వాడికి ధర్మం. అందువల్ల ఆకలితో నకనకలాడుతూ క్రమంగా ఆహారాన్ని మానివేసి పస్తులుండి ఉపవాస వ్రతాలు పాటించి శరీరం రాలిపోయే విధంగా చేసుకోవడం అనేది విధానం కానే కాదు, శరీరాన్ని రక్షించుకోవాలి, ధర్మకార్యాలకు ఉపయోగించుకోవాలి. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్. దేహమే ఒక దివ్య దేవాలయమని, ఈ దివ్య దేవాలయంగా ఉన్న దేహంలో సనాతనుడైన దేవుడుగా జీవుడే ఉన్నాడని, ఆ జీవుడు అజ్ఞానమనే నిర్మాల్యాన్ని ప్రతినిత్యం తొలగించుకుంటే తనకు పరమాత్మకు ఏ విధమైన వ్యత్యాసము లేదని, తానే పరమాత్మ స్వరూపం అయి ఉన్నాడని, పరమాత్మయే తన రూపంలో వచ్చాడని, ఈ రెంటి మధ్య భేదము లేదనే సత్యం అతడికి అనుభవానికి వస్తుంది. భేద దృష్టిని తొలగించి వేద దృష్టిని కలిగించడానికి సామాన్య మానవుడి గుండె తలుపు తట్టి అతడి హృదయంలో ఈ సత్యాన్ని ప్రవేశపెట్టడానికి అవతరించిన శంకరాచార్య స్వామి వేద ధర్మాన్ని తన జీవితంలో అనుష్ఠించడం ద్వారా లోకానికి ఈ సన్నివేశంలో సందేశాన్ని, తన జీవిత సన్నివేశాన్ని సందేశంగా మలచి ఇచ్చాడు అనిపిస్తుంది. అందువల్ల ఆయన భిక్షాటన వృత్తిని అవలంబించాడు, మధుకర వృత్తిని పాటించాడు. ఇంటి ప్రతి ఇంటి ముందు నిలబడి ఆ ఇల్లాలని ప్రార్థించేవాడు. ఆమె ఏదో సమర్పిస్తే ఆ ఆహారంతో సంతృప్తి చెందేవాడు, విద్యాభ్యాసాన్ని సాగించుకునేవాడు. బాల్యంలోనే తండ్రి ఉపనయనం చేస్తే విద్యాభ్యాసానికి కావలసిన అర్హతను సంపాదించుకున్న బాలశంకరుడు ఈ విద్యాభ్యాసాన్ని ఏ విధంగా సాధించాడు అంటే, అగ్రహారంలోని ప్రతి ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని ప్రార్థించి వారిచ్చిన పదార్థాలు స్వీకరించడం ద్వారా. ఒకనాడు బాలశంకరుడు ఒక ఇంటి ముందు నిలబడ్డాడు. భవతి భిక్షాందేహి మాత అన్నాడు. ఆ ఇంటి ఇల్లాలు బ్రహ్మచారి తన వాకిట నిలబడి భవతి భిక్షాందేహి అంటున్నాడని గుర్తించింది. అతడికి ఏదైనా సమర్పించాలి అనుకున్నది. కానీ ఆ ఇల్లు దరిద్రదేవతకు నిలయంగా ఉన్న ఇల్లు, దారిద్ర్యం తాండవిస్తున్న ఇల్లు. ఇల్లంతా వెతికింది, ఆమెకేమీ కనిపించలేదు. ఎక్కడిదో ఒక ఉసిరికాయ ఎప్పటిదో ఇంట్లో దొరికింది. ఈ ఉసిరికాయ కూడా ఆహారమే కాబట్టి ఇది అతడి జోలిలో వెయ్యాలని వచ్చి చాలా సిగ్గుపడుతూ బాధపడుతూ ఇంతకన్నా ఇవ్వలేకపోతున్నాననే అభిప్రాయంతో ఇచ్చింది. మన సంప్రదాయం చెప్పింది, ఎప్పుడైనా మన నుంచి ఇతరులకు ఏదైనా ఇవ్వవలసి వస్తే శ్రియాదేయం, నీ సంపదకు తగినట్లుగా ఇవ్వు. నీ ఓ కోటీశ్వరుడు అయితే 100,000 రూపాయలు ఇవ్వు, నువ్వు లక్షాధికారి అయితే కనీసం 10,000 ఇవ్వు. నీ సంపదకు తగినట్లుగా ఇవ్వు. ఎంత సంపద ఉన్నా బేదరపులు అరుస్తూ ఇంతకంటే ఇవ్వలేననే భావంతో ఇస్తే, ఓహో నీకు ఇచ్చే గుణం లేదు కాబట్టి ఇచ్చే గుణం లేని చోట సంపదలు అనవసరమని పరమాత్మ గుర్తిస్తాడు. నీవు సంపదలను సద్వినియోగం చేయటం లేదని తెలుసుకుంటాడయా, అందువల్ల చాలా ప్రమాదం సుమా, శ్రియాదేయం. అందుకే నీతి శాస్త్రం ఒక గొప్ప మాట చెప్పింది, ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనే విషయంలో. తెలివి తక్కువ వాడు, మూర్ఖుడైన వాడు ఎప్పుడైనా దాన ధర్మాలు చేయాలి అనుకుంటే జంకుతాడట. ఎందుకు జంకుతాడు అంటే, దాన ధర్మాలు చేసినందువల్ల తన సంపద కరిగిపోతుంది, తరిగిపోతుంది. ఉన్నదంతా వరుసపెట్టిలా దానాలు చేసుకుంటూ పోతే మనకేం మిగులుతుంది కనుక, అందుకని పొరపాటున కూడా మన సంపద రవ్వంతైనా ఎదుటి వారికి ఇవ్వనేకూడదు అని అతడు అభిప్రాయపడతాడట. మూర్ఖో న దదాత్యర్థం నరో దారిద్ర్య శంకయ. మూర్ఖుడైన నరుడు న దదాతి అర్థం, సంపదలు ఇవ్వడట ఎవరికి. ఎందుకని అంటే దారిద్ర్య శంకయ, దారిద్ర్యం వస్తుంది అనే భయంతో, ఇచ్చేస్తే పోతుంది కదా అని. ప్రాజ్ఞస్తు వితరత్యర్థం, ప్రాజ్ఞుడైన వాడు, విషయం బాగా అవగాహన చేసుకున్నవాడు, పరమాత్మ యొక్క విధానాన్ని నమ్మినవాడు, ధర్మము యొక్క తీరుతెన్నులు తెలిసినవాడు, ఎలా జీవించాలో లోకానికి తను ఒక మార్గదర్శకంగా నిలబడగలిగిన మహానుభావుడు ఏం చేస్తాడు అంటే ప్రాజ్ఞస్తు వితరత్యర్థం సంపదలు ఇస్తాడట అందరికీ. ఎందుకని అంటే తయైవ కలు శంకయ, ఇదే అనుమానంతో ఇవ్వకపోతే దారిద్ర్యం వస్తుంది అనుకుని ఇతడు ఇస్తాడట, ఇస్తే దారిద్ర్యం వస్తుందని అతడు ఇవ్వడం మానేస్తాడట. ఒక బావిలో నీళ్లు తోడుతున్న కొద్దీ కొత్త చలమ ఊరుతుంది, నీళ్లు తోడడం మానేస్తే ఉన్న నీళ్లు ఖర్చు అయిపోతాయని తోడడం మానేస్తే ఊరే లక్షణం దానికి పోతుంది, పాడుబడిన బావిగా మారిపోతుంది. సంపద ఉన్నది సమర్పించడానికి మాత్రమే, సంపద ఉన్నది పంచిపెట్టడానికి మాత్రమే అని నమ్మిన హృదయం కలిగిన వ్యక్తి శ్రియాదేయం తన సంపదకు తగినట్లుగా ఇవ్వాలి. అంతేకాదు హ్రియాదేయం నేను కాబట్టి ఇంత ఇస్తున్నాను అనుకోకుండా ఇంతకన్నా ఇవ్వలేకపోతున్నానే అని సిగ్గుపడుతూ ఈసారి అవకాశం వస్తే మరింతగా ఇవ్వాలి అనే అభిప్రాయాన్ని నిండు మనస్సులో పరిపూర్ణంగా కలిగి ఇవ్వాలి, కానీ నేను కాబట్టి ఇంత ఇవ్వగలుగుతున్నాననే అహంకార భావనతో ఎంతమాత్రము ఇవ్వకూడదు. భియాదేయం భయపడుతూ ఇవ్వాలట. ఎందుకు భయపడుతూ ఇవ్వాలి? అసలు ఈ సంపద నీ దగ్గరకు ఎలా వచ్చింది? సమాజము ద్వారా వచ్చింది. మళ్ళీ సమాజానికి సంపదను సమర్పించడం సమాజ రూప సర్వేశ్వరుడి పట్ల యథార్థమైన కృతజ్ఞతా భావాన్ని ప్రకటించడం మాత్రమేనయ్యా, కొత్తగా నువ్వేదో ఇస్తున్నది కానే కాదు సుమా. ఈ సత్యాన్ని గుర్తించి అలా ఇవ్వకపోతే దైవం పట్ల నేరం చేసిన వాడిని అవుతానని భయపడుతూ ఇవ్వాలట. వీటన్నింటినీ మించి భక్త్యాదేయం శ్రద్ధయాదేయం అశ్రద్ధయా అదేయం నిర్లక్ష్యంగా ఇవ్వకూడదు. ఎవడో వచ్చాడు నేను బాగా సంపన్నుని ఓ 10,000 విరాళం పారేశాను పోవాయి అనకూడదు. గౌరవంగా ఇవ్వాలి, భక్తిగా ఇవ్వాలి, ప్రేమతో ఇవ్వాలి, సిగ్గుపడుతూ ఇవ్వాలి, భయపడుతూ ఇవ్వాలి, ఇంతకంటే ఇవ్వలేకపోతున్నానని పరితపిస్తూ ఇవ్వాలి, తన సంపదకు తన వైభవానికి తన హోదాకి తగిన స్థితిలో ఇవ్వాలి. ఈ విషయాలన్నీ బాగా తెలిసి ఆచరించే ఉత్తమ ఇల్లాలి ఆవిడ పాపం. కానీ ఇప్పుడు ఇవ్వడానికి ఏం లేదు, అందువల్ల ఒకే ఒక్క ఉసిరికాయ ఇంట్లో ఉంటే తీసుకొచ్చి బాలశంకరుడి జోలిలో సమర్పించింది. వెంటనే శంకరాచార్యుడికి అగ్రహారము యొక్క స్థితిగతులు అర్థమైపోయాయి. ఇవ్వాలనే అభిప్రాయం కలిగిన చోట సంపదలు లేకపోవడం, సంపదలు మూలుగుతున్న చోట ఇచ్చే దృష్టి లేకపోవడం కారణంగా మాత్రమే సమాజంలో హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. సమాజం ఈ స్థితికి రావడానికి కారణం సంపద లేకపోవడం కాదు, ఆ సంపద 10 మందికి అందకపోవడం మాత్రమే కారణం. సమాజంలో సంపద అపరిమితంగా ఉన్నది, కానీ అది ఒకచోట పోగుపడిపోయి ఉండి అందరికీ అందుబాటులో లేని పరిస్థితి ఉండి పోగుపడిన చోట వాళ్లకు ప్రేమ లేని కారణంగా వారు మాత్రమే ఆ సంపద దాచుకోవాలని మరింత సంపద దోచుకోవాలని అభిప్రాయపడుతున్న కారణంగా ఇదిగో ఇలాంటి ఉత్తమ ఇల్లాలికి మంచి మనస్సు కలిగిన తల్లికి సంపద లేకుండా పోయిందే అని ఆచార్య శంకరుడు బాధపడ్డాడు. బాలశంకరుడుగా ఉండగానే ఆయనకు అనిపించింది సమాజము సంపదలతో తలతూగే స్థితి ఉన్నది, కానీ అది కొద్ది మందికి మాత్రమే పరిమితంగా ఉన్నది. ఇవ్వగలిగిన మనస్సున్న ఇల్లాలికి సంపద లేకపోవడం చాలా బాధ కలిగించింది బాలశంకరుడి మనస్సుకి. అందుకని ఆయన వెంటనే ఆత్మానుసంధానం చేసుకుని ఐశ్వర్య లక్ష్మిని ఆవాహనం చేశాడు. అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః అంగం హరే పులక భూషణమాశ్రయంతి. అమ్మా, సాక్షాత్తు సంపదలకు నిలయమైన ఓ తల్లి, మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః, మంగళదేవత వల్ల మాకు మాంగళ్యము కలుగుగాక, శుభము కలుగుగాక, శుభము లభించుగాక, నిరంతరము శుభాన్ని ఆ తల్లి మాకు ప్రసాదించుగాక. ఎలాంటి తల్లి ఆమె? నిరంతరం ఆయన వంక చూస్తూ ఉంటుందట. ఆ స్వామి నిరంతరం అమ్మవారి వంక చూస్తూ ఉంటాడు. లక్ష్మీదేవి వంక విష్ణుమూర్తి చూస్తూ ఉంటాడు, విష్ణుమూర్తి వంక లక్ష్మీదేవి చూస్తూ ఉంటుంది. ఈ చూసినప్పుడు కేవలం ఆ చూపుల వల్లనే అపరిమితమైన పులకరింతలు కలుగుతాయి. శ్రీ మహావిష్ణువు హృదయానికి గొప్ప ఆనంద పారవస్యం కలిగి అమ్మవారు ఒక్కసారి చూస్తే చాలు ఆయనకు ఒళ్ళంతా పులకరింతలు కలుగుతాయట. ఆ కలిగిన పులకరింతలే ఆయన శరీరం నిండా అందమైన ఆభరణాల్లా అనిపిస్తాయట. కౌస్తుభమణి ధరించినా కూడా శ్రీ మహావిష్ణువు అంతటి వాడికి అంత సంతృప్తి కలగలేదట. లక్ష్మీదేవి తన వంక చూచినప్పుడు, తనకు ఆనంద పారవస్యం కలిగినప్పుడు, ఒళ్లంతా పులకరింతలు వచ్చినప్పుడు లక్ష్మిపై ఉన్న అపరిమితమైన అనురాగం కారణంగా కేవలము లక్ష్మి యొక్క చూపులే తనకు విలువైన ఆభరణాలు అని అభిప్రాయపడతాడు స్వామి. అలాంటి చూపు ఎంత మంగళప్రదమైన చూపమ్మా, ఆ చూపుతో మాకు మాంగళ్యాన్ని ప్రసాదించు తల్లి అంటూ ప్రారంభించి ఆయన ఆత్మానుసంధానం చేసి లక్ష్మీదేవిని ఆవాహనం చేశాడు. శంకరాచార్య స్వామి హృదయంలో ఉన్న ఆర్తిని, ఆవేదనను కేవలం తన కోరిక కాక సమాజ హితాన్ని కాంక్షించే లక్షణాన్ని అమ్మవారు గుర్తించింది. ఇంకా శంకరాచార్య స్వామి అన్నాడు,
సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన విభవాని సరోరుహక్షి. సంపత్కరాణి,
నీ కనికరం ఎలాంటిది, నీ కరుణా కటాక్ష వీక్షణాలు ఎలాంటివి అంటే సంపత్కరాణి, సంపదలను కలిగించగలవు. సాధారణంగా సంపదలు ఏం చేస్తాయి అంటే మానవుడికి ఇంద్రియ సంబంధమైన ఉన్మాదాన్ని కలిగించి మానవుణ్ణి తప్పుదోవలో నడిపించి పతనావస్థకు దిగజార్చడానికి దోహదం చేస్తాయి. కానీ అమ్మ అనుగ్రహించి ఇచ్చిన సంపద వల్ల కేవలం భౌతికమైన సంపద మాత్రమే కాక గొప్ప సంస్కార సంపద, ధార్మిక సంపద అతనికి అలవడుతుంది. కాబట్టి ఈ సంపదను సద్వినియోగం చేయడానికి కావలసిన స్థితి కూడా వస్తుంది. ఇంద్రియ వ్యామోహానికి లోను కాకుండా ఉండగలుగుతాడు. అన్ని ఇంద్రియాలు ధర్మబద్ధమైన మార్గంలోనే ప్రవర్తించి అతడికి ఆనందాన్ని ప్రసాదిస్తాయి.
సకల ఇంద్రియ నందనాని సకలేంద్రియ నందనాని.
ఇంద్రియాలకు నిజమైన ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే అన్ని ఇంద్రియాలు ఇంద్రియాలకు ఆధిపత్యాన్ని వహించే మనస్సుకు లోబడి ఉండి, ఆ మనస్సు బుద్ధికి లోబడి ఉండి, ఆ బుద్ధి ఆత్మకు లోబడి ఉండి, ఆ ఆత్మ పరమాత్మ వైపు తిరిగినప్పుడు ఇంద్రియాలకు యథార్థమైన ఆనందం కలుగుతుంది. ఆ దివ్యమైన స్థితిని కేవలం పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల నాకు సంపదలు కలుగుతున్నాయి, కలుగుతున్న ఈ సంపదలు నేను ఈ మార్గంలో సద్వినియోగం చేసుకుంటాను అని నమ్మిన వ్యక్తి దగ్గరున్న సంపదలు మాత్రమే ఆ దివ్య ఆనందాన్ని ఆ వ్యక్తికి ప్రసాదిస్తాయి. అలా కాక నేనేదో నా తెలివితో, నా యుక్తితో, నా మేధాశక్తితో, నా ప్రజ్ఞాపాఠవాలతో ఇంత సంపాదించగలిగాను, ఇక నాకు ఎదురు లేదు అనుకున్న వ్యక్తికి తాత్కాలికంగా సౌకర్యం కలిగితే కలగవచ్చునేమో, కానీ ఆ సంపద అతడికి ప్రశాంతతను, యథార్థమైన ఆనంద అనుభవాన్ని ఇవ్వజాలదు. అది ఏదో ఒకనాటికి అతడి కష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది సుమా. అందువల్ల అమ్మా, నీవు సంపదలు ఇవ్వగలవు, సంపదలతో పాటు సంపదలు కలిగించే ప్రమాదాలు ఏమాత్రము లేకుండా సంపద వల్ల కలిగే సౌఖ్యము, సకలేంద్రియ ఆనందదాయకమైన సౌఖ్యం, ధార్మికమైన జీవన వైభవాన్ని అనుసరించిన వేళ కలిగే దివ్య ఆనందంతో కలిపి ఆ సంపదలు మాకు ప్రసాదించగల స్థితి నీ దగ్గర ఉన్నదమ్మా. అందువల్ల అలాంటి దివ్యమైన సంపదను మాకు అనుగ్రహించు అని అమ్మవారిని ప్రార్థించాడు. అమ్మవారు అయ్యవారి వంక చూస్తోందిట, శ్రీ మహావిష్ణువు వంక చూస్తోంది లక్ష్మీదేవి. మాటిమాటికి ఈ స్తోత్రంలో ఆయన లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు వంక చూస్తున్న సంగతిని మళ్ళీ మళ్ళీ చెప్తాడు. ఓసారి చూస్తోంది, ఆమె బాగా ముద్దరాలు కాబట్టి, అంటే అప్పుడే యవ్వనం వచ్చింది, భర్త యందు అనురాగం ఉన్నది, అనురాగం వల్ల చూడాలని అనుకుంటుంది, ముగ్ధ కాబట్టి ఆమెకు సిగ్గు కూడా కలుగుతోంది, సిగ్గు వల్ల చూడడానికి తటపటాయిస్తోంది, కానీ చూడాలనే కోరికతో చూస్తోంది. ఇలా ఉన్న లక్ష్మీదేవి యొక్క స్థితినే ఎక్కువగా వర్ణించారు ఇందులో. ఎందుకు ఇలా వర్ణించారు అంటే లక్ష్మి ఎప్పుడూ విష్ణువు వెంటే ఉంటుంది. లక్ష్మి ఉండే స్థానం ఏది అంటే విష్ణువు ఉన్న స్థానమే లక్ష్మి ఉండే స్థానం. విష్ణు వక్షస్థల నివాసిని. రామాయణ కథలో రావణుడు నాకు విష్ణు వద్దు లక్ష్మి కావాలి అనుకున్నాడు, నాకు రాముడు వద్దు సీత మాత్రం నా సొంతం కావాలి అనుకున్నాడు. ఇవాళ విష్ణువు నాకు అక్కర్లేదు, లక్ష్మి కావాలి, సంపదలు కావాలి, విష్ణువుతో నాకు పని లేదని మనం అనుకుంటే అంటే దైవంతో నాకు సంబంధం లేదు, దైవ కార్యాలతో నాకు నిమిత్తం లేదు, ధర్మ కార్యాలతో నాకు నిమిత్తం లేదు అనుకోవడం విష్ణువు వద్దు అనుకోవడం. అంటే విష్ణువు అంటే ఈ శంకరాచార్య స్వామి చెప్పారు, విష్ణు సహస్ర నామ భాష్య రచనలో మొట్టమొదటి నామం విశ్వమైతే రెండవ నామం విష్ణువు అయితే విశ్వమే విష్ణు అని చెప్పడమే విష్ణు సహస్ర నామ స్తోత్రము యొక్క లక్ష్యము సుమా. విశ్వమంతా విష్ణు స్వరూపము. విష్ణువు ఈ విశ్వంలో ఉన్న కొండలుగా, గుట్టలుగా, నదులుగా, లోయలుగా అలా కనిపిస్తున్నాడు తప్ప అవన్నీ విష్ణువు తప్ప మరొక్కటి కాదు. ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడు ఏ దివ్య దర్శనాన్ని అనుభవించాడో ఆ దివ్య దర్శనం అంతా కూడా విశ్వం విష్ణువు అన్న మాటలకు వ్యాఖ్యానమా అనిపిస్తుంది మనకి. కనపడుతున్నది ఈ చెట్టు చెట్టుగా కనపడుతోంది, కనపడడం చెట్టుగా కనపడుతోందని ఇది చెట్టు కాదు విష్ణువే. గోడగా కనపడుతోంది, గోడ కాదు విష్ణువే. మేడగా కనపడుతోంది, మేడ కాదు విష్ణువే. తలుపుగా కనపడుతోంది, తలుపుగా తలుపు కాదు విష్ణువే. ఇలా రకరకాల రూపాలలో కనిపిస్తోంది, కానీ తరచి చూస్తే ఇదంతా విష్ణువే అనిపిస్తుంది. విష్ణువే ఇన్ని రూపాలు ధరించాడు. అందువల్లనే మొదటి నామం విశ్వం అయితే, రెండవ నామం విష్ణు అయితే, విశ్వమే విష్ణువన్న యథార్థమైన దివ్య తత్వాన్ని శంకరాచార్య స్వామి వివరించారు విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యంలో. అందుకని ఆయన అన్నారు, విశ్వమే విష్ణువు వేవేతి వ్యాప్నోతి ఇది విష్ణు, విశేషేణ సర్వత్ర వ్యాప్య తిష్టతి ఇది విష్ణు. విశేషమైన తన మాయాప్రభావం చేత అంతటా నిండి ఉండేవాడు విష్ణువు. విష్ణువు అంటే సర్వ అంతర్యామి, అంతటా నిండిపోయేవాడు. భగవంతుడికి ఒక లక్షణం ఉంది, అంతటా నిండి ఉండే లక్షణం, ఒకే పర్యాయం అన్ని చోట్ల ఉండగలిగే లక్షణం. మనకు ఆ లక్షణం లేదు, ఓ చోటు ఉంటే మరో చోట ఉండలేము. ఉన్న చోట కూడా శరీరం ఇక్కడ ఉంటుంది, మనస్సు ఇంకో చోట ఉంటుంది, కానీ మనమే అన్ని చోట్ల ఉండగలిగే స్థాయి మనకు లేదు. కానీ పరమాత్మ ఆయన లేడు అని చెప్పడానికి అవకాశం లేదు, అన్ని చోట్ల నిండి ఉన్నాడు. అదే వామనుడ చరిత్రలో వామనుడిగా వచ్చినప్పుడు చెప్పుకున్నాడు ఆయన. ఒక చోట ఏమిటయ్యా, ఒక చోటనక నిండి ఉండ నేర్తు. ఇది సర్వ అంతర్యామి యొక్క లక్షణం. సర్వ అంతర్యామిగా ఉన్న పరమాత్మలో ఏ ఏ లక్షణాలు ఉన్నాయో, సృష్టిలో ఏమి కనిపిస్తున్నాయో, మిగిలిన 998 నామాల్లోనూ అవి చెప్పారు. అందుకని చెట్లు కనిపిస్తాయి, కాలమునకు సంబంధించిన విషయాలు కనిపిస్తాయి. ఈవేళ మనకి ఈ ప్రపంచంలో విశ్వంలో ఏమేమి కనిపిస్తున్నాయో అవన్నీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో కనిపిస్తాయి. ఈ కనిపిస్తున్నాయని మనం గుర్తించడానికి వీలుగా మొట్టమొదట విశ్వం అన్నారు, తర్వాతే విష్ణు అన్నారు. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. అంతటా వ్యాపించి ఉన్న తత్వాన్ని నిర్లక్ష్యం చేసి కేవలము సంపద మాత్రమే నాకు చాలు అని ఎవడైనా అనుకుంటే వాడు రావణుడే. వాడికి 10 తలలున్నా అసలు 1 తలకాయ కూడా లేనట్టే లెక్క. 10 తలలు తరిగిపోవలసిందే, 10 తలలు కొట్టివేయబడవలసిందే, దెబ్బతింటాడు సుమా. మానవుడైన వాడు లక్ష్మిని కోరుకోవాలి అంటే విష్ణువుని కోరుకోవాలి. విష్ణువు నీ దగ్గర ఉన్నాడా, విష్ణు వక్షస్థల నివాసిని కాబట్టి లక్ష్మి కూడా ఉంటుంది సుమా. గజేంద్రుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు, తన వెంటన్ సిరి అనే పద్యం చెప్పారు పోతన్న గారు. విష్ణుమూర్తి వెంట లక్ష్మీదేవి వచ్చింది. ఆయన లక్ష్మిని ప్రార్థించలా, విష్ణువుని ప్రార్థించాడు. మీరు విష్ణువుని ప్రార్థించండి, విష్ణువుని ప్రసన్నుణ్ణి చేసుకోండి, విష్ణుదేవత యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రుడు కాగలిగారా, లక్ష్మి కావాలని మీరు కోరవలసిన పని లేదు, విష్ణువు వెంట లక్ష్మి వస్తుంది. విష్ణువుని విడిచిపెట్టి లక్ష్మిని కోరారా, విష్ణువుకి ఆగ్రహం కలుగుతుంది, లక్ష్మి రాదు సరికదా, మీరు కూడా మిగలరు విష్ణువుకి ఆగ్రహం కలిగించిన కారణం చేత. అందువల్ల విష్ణు స్వరూపాన్ని సక్రమంగా అవగాహన చేసుకోగలిగిన తత్వం ఉన్నప్పుడు లక్ష్మీ స్వరూపం ఏమిటో బోధపడుతుంది. ఆ బోధపడేందుకు కావలసిన సంస్కారాన్ని, సంపదల పట్ల మనకుండవలసిన సక్రమమైన అవగాహనను కలిగిస్తూ శంకరాచార్య స్వామి ఈ స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రం అని దీనికి పేరు వచ్చింది, సువర్ణధారా స్తోత్రం అనే పేరు వచ్చింది. కనకధారలు కురిశాయి, బంగారు ఉసిరికాయల వర్షం ఆ ప్రాంగణంలో కురిసింది. దారిద్ర్య బాధను తొలగింపచేసి ఆ పేదరాలు సంపన్నురాలు కావడానికి వీలుగా లక్ష్మీదేవత యొక్క దివ్య అనుగ్రహం లభించింది అని శంకర విజయ గాథ మనకు తెలియజేస్తుంది. అంటే శంకరాచార్య స్వామి తన కోసం ఏమీ కోరుకోకుండా సమాజ హితం కోసం ఇచ్చే గుణం కలిగిన ఉత్తమురాలి దగ్గర సంపదలుండడం ధర్మమని భావించి అమ్మవారిని ప్రార్థించాడు. ఆ చేసిన ప్రార్థన కూడా సంస్కారపూర్వకమైన స్థితిలో మానవుడికి సంపదలు ఉండాలి. మానవుడి దగ్గర ఉన్న సంపదలు సంస్కారాన్నే ఇవ్వాలి, కానీ మానవుడి దగ్గర ఉన్న సంపదలు అతడి అహంకారానికి కారణం కాకూడదు అన్న దివ్యమైన పరమాద్భుతమైన ఒకనొక ధర్మాన్ని ఆయన వ్యక్తం చేసినట్లుగా మనకు తెలుస్తుంది ఆ కనకధార స్తోత్రంలో. అందుకు అమ్మవారు చాలా సంతోషించింది. సంపద పట్ల సక్రమమైన అవగాహన కలిగిన ఆచార్య శంకరుల యొక్క ఈ ప్రార్థనను మన్నించడం ద్వారా శంకరాచార్యుడు ఈ చేసిన స్తోత్రం లోకానికి ఒక సందేశాన్ని అందిస్తుంది. కాబట్టి ఈ స్తోత్రానికి ఇంత శక్తి ఉందని ప్రజలు విశ్వసించాలి అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారి కోరిక నేను తీర్చాలి. ఆయన కూడా స్వార్థం లేకుండా తన కోసం కాక సమాజం కోసం కోరుకుంటున్నాడు. తన కోసం కాక సమాజం కోసం కోరుకునే శంకరాచార్యుల వారి కోరికను మన్నించడం నా ధర్మమని అమ్మవారు భావించింది. ఐశ్వర్యలక్ష్మి బంగారు ఉసిరికాయల రూపంలో అక్కడ వాన కురిపించింది. ఇలా బాలశంకరుడు బాల్యంలో చేసిన పరమాద్భుతమైన ఈ సన్నివేశం 2 విషయాలను తెలియజేస్తోంది. 1, శంకరాచార్యుల వారికి ఉన్న అనంతమైన అద్భుత దివ్యశక్తి. దేవతామూర్తులను ప్రసన్నం చేసుకోగలిగి ఆ ప్రసన్నమైన దేవతామూర్తుల యొక్క దివ్య అనుగ్రహాన్ని సామాన్య మానవులకు అందించగలిగిన మహానుభావుడు ఆదిశంకరుడు. ఏ వ్యక్తి అయినా దేవతా ప్రసన్నం చేసుకోగలిగితే, దేవతామూర్తి యొక్క అనుగ్రహాన్ని తాను పొందగలిగితే ఏమిటి దానివల్ల ప్రయోజనం అనేది శంకరాచార్య స్వామి బాలశంకరుడుగా ఉండగానే చూపించాడు. దేవతామూర్తి యొక్క అనుగ్రహం కలిగితే నాకు కావలసిన ప్రయోజనాలు నెరవేరాలి అనే కోరుకునే స్థితి కాక దేవతామూర్తి నిజంగా నన్ను అనుగ్రహించిందా, ఆ అనుగ్రహం ద్వారా సమాజానికి ఉపయోగపడాలి. దేవత యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని, దేవతామూర్తి ప్రసన్నమైనప్పుడు ఆ దేవత యొక్క అనుగ్రహం వల్ల నాకు లభించే వైభవం అంతా సమాజ హితానికి ఉపయోగపడాలి. చిన్నినా పొట్టకు శ్రీరామరక్ష అని నేనొక్కడిని కోటీశ్వరుని అయితే ఉపయోగం లేదు, సమాజం బాగుండాలి అనే ఆలోచన మానవుడికి కలిగిన నాడు అద్భుతాలు జరుగుతాయి అనే సత్యాన్ని శంకరాచార్య స్వామి తన ప్రవర్తన ద్వారా నిరూపించాడు బాల్యంలోనే. శంకరాచార్యుడి జీవితం, శంకరాచార్యుల వారి వాంగ్మయం ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి ఉన్నాయా అనిపిస్తుంది. ఆయన కనకధారా స్తోత్రాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆయన హృదయంలో ఉన్న ఒక సంస్కార భావ భూమిక స్తోత్ర రూపంలో వ్యక్తమైంది. ఆ దివ్యమైన స్తోత్రం లోకానికి ఆనందాన్ని ప్రసాదించింది. నాటి నుంచి నేటి వరకు సంపద కోరి సంపద సంస్కారపూరితమైన సంపదగా ఉండాలని విశ్వసించిన ఏ వ్యక్తి అయినా మరి కనకధారా స్తోత్రం ద్వారా బహుళమైన ప్రయోజనాలు పొందగలిగారు అని ఎందరెందరి జీవితాల్లోని అనుభవాలు మనకు తెలియజేస్తున్నాయి. అయితే ఆ స్తోత్ర పారాయణం చేసేటప్పుడు విశాలమైన భావన కావాలి, పవిత్రమైన విధానం కావాలి. కేవలము సంపదల మీద వ్యామోహం కాక సంపదలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా సమాజ హితానికి ఉపయోగపడగలుగుతానన్న దృఢ దీక్ష కావాలి అని కూడా శంకరుల వారి ఈ ప్రవర్తన, ఈ విధానం, ఈ సన్నివేశం చాటుదాగిన రహస్యం గొప్ప సందేశాన్ని మనకు తెలియజేస్తుంది. అందువల్ల ఆచార్య శంకరుడు బాలశంకరుడుగా ఉన్నప్పుడు చేసిన ఈ అద్భుతమైన సంఘటన మానవాళికి ఒక మంచి సందేశాన్ని అనుగ్రహిస్తున్నది. సంపదల పట్ల సక్రమమైన అవగాహన మానవుడికి ఉండాలి. సంపదలు కేవలం సుఖాలు భోగాలు అనుభవించడానికి, తరతరాలకు సరిపడేలాగా దాచుకోవడానికి మాత్రమే కాదని, ఉన్న సంపద ద్వారా 10 మంది ఆనందం కలిగేట్టుగా ప్రవర్తించేందుకు తాను ప్రయత్నం చేయాలని, అప్పుడే సంపదలకు సార్థకత లభిస్తుందని మానవ జాతికి ఒక మహత్తరమైన సందేశాన్ని ఆచార్యస్వామి అనుగ్రహించారు బాల్యంలోనే. శంకరాచార్యుడికి అనిపించింది, సమాజం యొక్క స్థితిగతులు ఇలా ఉండగా, సమాజం యొక్క స్థితిగతులకు నమూనాగా ఈ అగ్రహారంలోని స్థితిగతులు కనిపిస్తూ ఉండగా ఈ సమాజానికి ఒక వైభవాన్ని కల్పించాలి, ఈ సమాజానికి ఒక రక్షణ కల్పించాలి. ప్రతి వ్యక్తి తన వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించిన సౌఖ్యము భోగము శాశ్వతమని అనుకోవడం కాక ఎవరైనా సమాజం కోసం త్యాగం చేయాలి, తన్ను తాను సమాజ వైభవానికి సమర్పణం చేసుకోవాలి, సమాజ రూపములో కనిపిస్తున్న సర్వాంతర్యామి అయిన మహావిష్ణువు అనే సర్వేశ్వరుడికి తన్ను తాను అంకితం చేసుకోగలిగినాడు, కనపడుతున్న ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మను దర్శించి వారికి సేవలు అందించగలిగినాడు, ఈ జీవితానికి ఒక చరితార్థత వస్తుంది కదా అనిపించింది బాలశంకరుడికి. అందుకని ఆయన సన్యాస దీక్ష తీసుకుంటే బాగుంటుంది అని కోరుకున్నాడు. జాగ్రత్తగా ఆలోచిస్తే సన్యాసం అనేది వచ్చేదే కానీ తీసుకునేది కాదు. సన్యాస భావన సహజంగా కలగాలి. పండిన పండుకి దానంతట అది ఒక అందమైన రంగు పైన కనపడుతుంది, లోపల మాధుర్యం కలిగిన ఒక గొప్ప రుచి ఉంటుంది. పచ్చి కాయకి బాగా పండిన పండుకి ఏ రంగు ఉన్నదో ఆ రంగు పైన మనం వేసామనుకోండి, రంగు కనపడుతుంది కానీ లోపల రుచి ఎక్కడి నుంచి వస్తుంది, పండిన లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది? పండు సహజంగా పండినప్పుడు దానికి ఒక రంగు వస్తుంది, అలాగే లోపల సహజమైన స్థితి పండినప్పుడు, ఆధ్యాత్మిక చింతన పండినప్పుడు, సమాజ హితం మీద దృష్టి ఏర్పడినప్పుడు ఆ వ్యక్తి సన్యాసి అవుతాడు. సన్యాసి కావాలి తప్ప సన్యాసం పుచ్చుకుంటే వచ్చేది కాదు. అందువల్ల సన్యాసి అయిన స్థితి శంకరాచార్య స్వామికి బాల్యంలోనే వచ్చింది. న్యాయంగా సన్యాసాన్ని ఎప్పుడు స్వీకరించాలి అంటే, మన సంప్రదాయం ప్రకారం ఏ మానవుడైనా బాల్యంలో మానవ జీవితానికి సంబంధించిన విద్యాభ్యాసాన్ని బ్రహ్మచర్య ఆశ్రమంలో సంపాదించుకోవాలి. ఈ సంపాదించుకున్న విద్య ద్వారా ఏ మహత్తరమైన సత్యాలు జీవితంలో అనుభవానికి వచ్చాయో ఆ మహత్తరమైన సత్యాలన్నింటినీ ఆచరణలో పెట్టడానికి గృహస్థ ధర్మాన్ని స్వీకరించాలి. గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించి బ్రహ్మచర్య దీక్షలో ఏ మహత్తర సత్యాలు తాను అవగాహన చేసుకున్నాడో, ఆ మహత్తర సత్యాలను అధ్యయనం చేశాడో వాటన్నింటినీ ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఎప్పుడైతే నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ పవిత్రమైన జీవితాన్ని లోకహితానికి అనుగుణంగా నిర్వహించాడో ఆ గృహస్థ జీవితం చరితార్థమవుతుంది. ఆయన ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని పొందడానికి కావలసిన అర్హతను సంపాదించుకోగలుగుతాడు. ఆ దివ్యమైన అర్హత ఎప్పుడైతే వచ్చిందో సామాజికమైన ప్రాపంచికమైన విషయాల పట్ల ఆసక్తి సన్నగిల్లి ప్రపంచం రూపంలో కనిపిస్తున్నది పరమేశ్వరుడే కాబట్టి ఈ ప్రపంచం మీద వ్యామోహం పెంచుకోవడం అర్థం లేదు, ఆ పరమేశ్వరుని దర్శించడానికి ప్రయత్నం చేయాలి అనే కోరిక కలుగుతుంది. అప్పుడు అతడు ఇల్లు విడిచి అరణ్యాలకు వెళతాడు. నిజానికి ఇల్లు విడిచి అరణ్యాలకు వెళ్ళడం ముఖ్య విషయం కాదు, హృదయంలో ఇంటి మీద ఏ విధమైన కోరిక లేని స్థితి, ఇంటికి సంబంధించిన వాటి మీద ఏ విధమైన కోరిక లేని స్థితి అతనికి వస్తే అది నిజమైన వనప్రస్థం. వానప్రస్థం అదిగో ఆ రకమైన స్థితి గృహస్థ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించిన వ్యక్తికి కలిగితే. ఆ వానప్రస్థంలో కొన్నాళ్ళు ఉన్న తర్వాత దాని యొక్క చరమదశగా పరాకాష్ఠ దశగా సన్యాస భావన అతనిలో అంకురిస్తుంది. ఇది క్రమం: బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, ఆశ్రమ విధానం. చేతుడు ఆశ్రమ విధానాన్ని మన సంప్రదాయం తెలియచేసింది. ఎవరైనా ఈ విధానాన్ని అనుసరించవలసిందే, వరుసగా ఒక్కొక్క మెట్టు ఎక్కి సౌధాగ్రానికి చేరవలసిందే. కానీ శంకరాచార్యుల వంటి కారణజన్ములైన వారి విషయంలో ఈ క్రమం అంతా అవసరం లేదు, ఇవన్నీ చేయవలసిన పని లేదు. ఎందుకంటే ఆ పరిమితమైన జీవిత కాలంలో అపరిమితమైన దివ్యమైన కార్యక్రమాలను నిర్వహించడం కోసమే ఆయన దివ్య ప్రణాళికను అనుసరించి దిగి వచ్చాడు కాబట్టి అలాంటి మహానుభావులకు సామాన్య మానవులకు ఉన్నట్లుగా ఈ నియమాలన్నీ ఉండవలసిన అవసరం లేదు. మామూలు జీవితంలోనే మనకున్న నియమాలు మనకంటే విశిష్టమైన వ్యక్తులకు ఉండాల్సిన అవసరం లేదని మనకు తెలుస్తుంది. మనం బస్సు ఎక్కుతాం, బస్సులో బోర్డు ఉంటుంది చేతులు బయటకు పెట్టరాదు అని. ఆ బస్సు నడిపే డ్రైవర్ మాటిమాటికి చేయి బయటకు పెడుతూ ఉంటాడు. ఆయన పెట్టాడు కదా, మనం ఎందుకు పెట్టకూడదు? ఆయన పెట్టినప్పుడు నేను ఎందుకు పెట్టకూడదు అనుకోకూడదు. ఆయన పెట్టకపోతే ప్రమాదం, మనం పెడితే ప్రమాదం. ఈ బస్సు ఏవైపుగా మలుపు తిరుగుతున్నదో ఎదురుగా వచ్చేవారికి కానీ వెనక నుంచి వచ్చేవారికి కానీ సూచనలు అందించడం కోసం ఆయన చేయి బయట పెట్టాలి. అది అవసరం. బస్సులో ఉన్నవారందరినీ కాపాడడానికి, బస్సు సక్రమంగా నడపడానికి, ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా ఉండడానికి డ్రైవర్ అనేవాడు చేయి బయటపెట్టి సూచనలు చేస్తూ ఉండాలి. ఆయన పెట్టాడు కదా, నేనెందుకు పెట్టకూడదు అని మనం పెడితే పెట్టాలనే పట్టుదలే మిగులుతుంది కానీ చెయ్యి మిగలదు, చాలా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి సామాన్యులకు ఉండే నియమాలు వేరు, మార్గదర్శకులు గురుస్థానంలో ఉండే మహనీయులైన వారు అనుసరించే విధానం వేరు. ఓ చెరువులో నుంచి మంచినీళ్ళు తెచ్చుకున్నాం మన ఇంటికి, ఆ నీళ్ల కుండకి మూత పెట్టుకోవాలి. చెరువుకు మాత్రం మూత అక్కర్లేదు. అదేమిటంటే చెరువుకు మూత లేదు కదా, ఇంటికి వచ్చిన మంచినీళ్ల బిందె మీద మూత ఎందుకు అనుకోకూడదు. దీనికి మాత్రం మూత పెట్టుకోవాలి, చెరువుకు మూత లేకపోయినా సరే. పరిమితత్వం ఎప్పుడైతే వచ్చిందో, పరిమితత్వం ఉన్న చోట నియమ ధారణ అవసరమవుతుంది. అపరిమితమైన అనంతమైన అఖండ తత్వమే తానైన వ్యక్తికి ఈ నియమాల కంటే అతీతమైన వైభవం ఆయన జీవితంలో కనిపిస్తుంది. కాబట్టి మామూలు మానవులు అనుకునే క్రమానికి అక్కడ అవసరం లేదు. సాక్షాత్తు సరాసరి బ్రహ్మచర్య ఆశ్రమం నుంచే సన్యాస ఆశ్రమ స్వీకారం చేయడానికి కావలసిన అర్హత స్థితి అలాంటి మహానుభావుల్లో ఉంటుంది. అందువల్ల శంకరాచార్య స్వామి బ్రహ్మచర్యం నుంచే సరాసరి ఆయన సన్యాస దీక్షను స్వీకరించాలి అని ముచ్చటపడ్డారు, సన్యాస దీక్షను స్వీకరించాలి అని కోరుకున్నారు. అసలు శంకరాచార్య స్వామి జీవితం అంతా చిత్రమైన విచిత్రమైన సంఘటనల సమాహార స్వరూపంగా కనిపిస్తుంది. ఈ శంకరాచార్యుడి తండ్రి శివగురువు ఆయన అర్చకుడు, నిజమైన అర్చకుడు, అర్చన మీద మాత్రమే దృష్టి కలిగిన అర్చకుడు, ఆర్జన మీద దృష్టి కలిగిన అర్చకుడు కాదు. అర్చకుడు అంటే అర్చన మీద దృష్టి ఉంటే అర్చకుడు, కానీ ఆర్జన మీద దృష్టి ఉంటే అర్చకుడు ఎలా కాగలుగుతాడు? ఈయన అర్చన మీదే దృష్టి కలిగిన అర్చకుడు, ఆర్జన మీద కాక. నిరంతరము దైవ చింతన తప్ప మరొకటి ఎరుగని మహానుభావుడు. ఆయన ఒకసారి గ్రామాంతరం వెళ్ళవలసి వచ్చింది. మరి అమ్మవారి ఆలయంలో పూజలు పునస్కారాలు ఎవరు నిర్వహిస్తారు? అందుకని ఆయన భార్యకు ఆ కార్యక్రమాన్ని అప్పగించి, నేను వచ్చే వరకు ఈ విధి విధానాలన్నీ నువ్వు చూడవలసింది అన్నాడు. ఈవేళ ఆధునిక యుగంలో కొత్తగా విప్లవాత్మకంగా మనమేదో స్త్రీలు కూడా అర్చకత్వ బాధ్యతలు నిర్వహించవచ్చు, మనమేదో సాధించామని అనుకుంటున్నాం. శంకరాచార్యుల వారి తల్లే ఆ బాధ్యతను స్వీకరించింది. ఆమెకు చిన్న అనారోగ్యం కలిగింది. 2 రోజుల తర్వాత ఆమె ఆలయంలో అడుగు పెట్టడానికి వీల్లేని పరిస్థితి వచ్చింది. బాలశంకరుడు ఆ పని భుజస్కంధాల మీద వేసుకుని, అమ్మా నువ్వు బాధపడకు, నాన్నగారు ఊరెళ్ళారు, నీకేదో అనారోగ్యం కలిగింది, నువ్వు ఆలయంలో అడుగు పెట్టలేకపోతున్నానని బాధపడక్కర్లేదు, నీ బదులుగా ఆ పని నేను చేస్తాను నాన్నగారికి నీకు ప్రతినిధిగా అని బయలుదేరి వెళ్ళాడు. దీనికి తెలిసింది ఒకటే, ఓ గిన్నెలో ప్రతిరోజు వాళ్ళ నాన్నగారు పాలు తీసుకువెళ్ళేవారు, అమ్మవారి దగ్గర పెట్టేవారు, ఏదో పూజా కార్యక్రమం చేసేవారు, తిరిగి వచ్చేవారు, ఆ గిన్నెలో ఉన్న సగం పాలు బాలశంకరుడికి ఇచ్చేవారు. నాన్న, గుళ్ళో అమ్మవారికి అర్చన చేశాం, ఇదిగో ప్రసాదంగా అమ్మవారు స్వీకరించగా మిగిలిన పాలు అమ్మవారికి నివేదన చేస్తే అమ్మవారు కొన్ని పాలు స్వీకరించి మిగిలినవి ప్రసాదంగా ఇచ్చిందిరా, ఇదిగో ఈ పాలు తాగు అని ఇచ్చేవారు ఆయన. ఇది ఒక్కటి తెలుసు శంకరాచార్యుడికి, ఆయన చాలా చిన్నవాడు కాబట్టి. ఆయన వెళ్ళాడు, వెళ్ళి గుడి తలుపులు తీశాడు, పాలగిన్నె అక్కడ పెట్టాడు, అమ్మవారికి నమస్కారం చేశాడు, ఏదో పూలు కాసిన వేశాడు, ఓ కర్పూరం వెలిగించాడు, ఓ అగరవత్తి వెలిగించాడు. ఆయనకి తెలిసింది అదే. మంత్రం తెలీదు, తంత్రం తెలీదు, యంత్రం అంటే ఏమిటో తెలీదు, దేవతను ఆవాహనం చేయడం తెలీదు, షోడశోపచార పూజా విధానం తెలీదు. ఆనాడు శంకరుల మనస్సులో కలిగిన భావనే తరువాతి కాలంలో శంకరుల నోట గొప్ప వాంగ్మయంగా వెలువడింది. నా మంత్రం నో యంత్రం, నాకు మంత్రం తెలీదమ్మా, నాకు యంత్రం తెలీదమ్మా, నీ పాదపద్మాలను ఆరాధించడం ఒక్కటే తెలుసు అని పరిపక్వ స్థితిలో శంకరాచార్యులు చేసిన ప్రవచనానికి నాంది పరిపక్వ స్థితిలో కాదు, పసితనంలోనే పడింది. పసివాడుగా ఉండగా ఆయన, నాకు భక్తి ఒకటే తెలుసు, నీ పాదపద్మాలను ఆరాధించడం ఒక్కటే తెలుసు, నిన్ను సేవించడం మినహా ఏ విధమైన విధి విధానాలు నాకు తెలియవమ్మా. అందువల్ల అన్ని విధి విధానాలు తెలిసి శాస్త్రోక్తంగా ఆగమోక్త ప్రకారంగా మా తండ్రి గారు పూజలు నిర్వహించేటప్పుడు ఏ విధంగా ఈ పాలు నీవు నివేదనకు స్వీకరిస్తావో ఆ విధంగా అవేవి తెలియని వాడినైనా కూడా నేను సమర్పిస్తున్న ఈ క్షీరాన్ని నీవు స్వీకరించవలసింది అని ప్రార్థించాడు. పాలగిన్న అక్కడ పెట్టాడు. 10 నిమిషాలైంది, 15 గంట అయింది, 1/2 గంట అయింది, అమ్మవారు విగ్రహంలో నుంచి కదలలేదు, రాలేదు, పాలు తాగే ప్రయత్నం చేయలేదు. ఈయనకి బాధ కలిగింది. మా నాన్నగారు ప్రతినిత్యము సంప్రదాయయుక్తంగా పూజ చేస్తున్నారు, ఆయన ఆగమశాస్త్రం బాగా తెలుసుకున్నవారు, అందువల్ల నీకు శాస్త్రం పట్ల ఉండే అభిమానం వల్ల ఆయన పూజలు స్వీకరిస్తున్నావు, క్షీరాన్ని స్వీకరిస్తున్నావు, అవేవీ తెలియని వాడిని కాబట్టి ఇవి లేని పూజలు నీవు స్వీకరించవన్నమాట, అందువల్ల నీవు స్వీకరించడం లేదు. నా హృదయంలోని భక్తిని నీవు గమనించలేకపోయావు కాబట్టి నాకు భక్తి లేదని నేను భావిస్తున్నాను, భక్తి లేని జీవితం వ్యర్థమని భావిస్తున్నాను, ఇక నేను బ్రతకడం అనవసరమని ఆ పూజా పీఠం మీద అమ్మవారి విగ్రహానికి పీఠంగా ఉన్న ఆ ప్రదేశానికి తన తల కొట్టుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే అమ్మవారు అతన్ని ఆపి ప్రత్యక్షమై ఆ విగ్రహంలో నుంచి అలా కదిలి వచ్చి పాలగిన్నె చేతిలోకి తీసుకుని గడగడ తాగేసిందిట. తాగేసి గిన్నె అక్కడ పెట్టింది. అమ్మవారు ప్రత్యక్షం కావడం, పాలగిన్నెను స్వీకరించడం, పాలు తాగడం శంకరాచార్యుడికి అంతులేని ఆనందాన్ని కలిగించింది. ఆయన దుఃఖం అంతా పోయింది, అంతులేని సంతోషాన్ని పొందాడు బాలుడైన శంకరుడు. గిన్నె అక్కడ పెట్టిన తర్వాత గిన్నెలోకి చూశాడు. బాలుడు కాబట్టి సహజమైన కుతూహలం కొద్ది గిన్నె ఖాళీగా ఉంది. అమ్మవారు ప్రత్యక్షం కావడం, పాలగిన్నె చేతిలోకి తీసుకోవడం ఎంతో ఆనందం కలిగితే గిన్నె ఖాళీగా ఉండడం చూసేప్పటికి మళ్ళీ దుఃఖం కలిగింది. మా నాన్నగారు సరైన పద్ధతిలో పూజ చేస్తే పాలు కాసిన తాగి మిగతావి నాకు ప్రసాదంగా ఇచ్చేదనివి, ఈవేళ చిన్నపిల్లవాడిని కాబట్టి మోసం చేసి మొత్తం అన్ని పాలు తాగేసావని మళ్ళీ ఆడవడం మొదలుపెట్టాడు. ఒరే ఇదేమిట్రా, ఇందాకేమో తాగలేదని ఏడ్చావు, ఇప్పుడేమో తాగుతున్నానని ఏడుస్తున్నావు అనుకుని అమ్మవారు తన ఒడిలోకి తీసుకుని స్వయంగా తన స్తన్యాన్నే బాలశంకరుడికి అందించింది అని కైవల్యాశ్రమి అనే పండితుడు సౌందర్య లహరి స్తోత్రంలో ఒక శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తూ ఈ అద్భుతమైన సన్నివేశాన్ని ఉదాహరించి బాల్యంలోనే కేవలము అమ్మవారి యొక్క దివ్యమైన స్తన్యాన్ని పానం చేయగలిగిన అదృష్టశాలి శంకరుడు. అందువల్లనే ఆయన నోట వెలువడిన మధురమైన మనోహరమైన అలంకార సంయుక్తమైన శబ్ద విన్యాసపూరితమైన దివ్య కవిత్వం ఏ దేవతామూర్తికైనా చేసిన స్తోత్రం ఏది చూసినా కూడా సామాన్య మానవుడైన వాడు పులకించడానికి వీలైన తీరులో ఉంటుంది. విన్న మానవులే పులకిస్తుంటే ఇందులోని అంతరార్థాన్ని గుర్తించిన దేవతలు ఎంతగా పరవశిస్తారు. ఈ స్తోత్రంతో ఏ దేవతని ప్రార్థించినా ఆ దేవత ఎంతగా ప్రసన్నం కాగలుగుతాడో, దేవతలకు మానవులకు చక్కని అనుసంధానాన్ని ఏర్పాటు చేయడానికి అమృతమయమైన వాక్కుతో ఆదిశంకరులు ఇంత అద్భుతమైన కవిత్వాన్ని ఎలా ప్రవచనం చేయగలిగారో అందుకు మూలమైన చారిత్రక నేపథ్యాన్ని తెలియజేసే చిత్రమైన కథా సన్నివేశాన్ని కైవల్యాశ్రమి అనే పండితుడు చెప్పాడు సౌందర్య లహరి గ్రంథానికి వ్యాఖ్యానం చేస్తూ. అమ్మా, నీ హృదయంలో ఉన్న ప్రేమే నీ పక్షస్థలంలో పాలుగా మారి సామాన్యుడైన నా మీద ప్రవాహాన్ని కురిపించింది, సారస్వత ప్రవాహాన్ని నాకు అనుగ్రహించింది అని నేను భావిస్తున్నాను. తవస్తన్యమ్మన్యే ధరణి ధరకన్యే హృదయత పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవయత్ కవీనాం ప్రౌఢానామజని కమనీయ కవయత. అమ్మా, నేను చాలా సామాన్యుణ్ణి. ఎలాంటివాణ్ణి? ద్రవిడ శిశు, ద్రావిడ దేశంలో ఒక ఇంట్లో పుట్టిన చిన్న పిల్లవాణ్ణి. అలాంటి నేనేమయ్యాను కవీనాం ప్రౌఢానామజని ప్రౌఢులైన కవులందరిలో గొప్పవాడైన కవిగా నాకు పేరొచ్చింది. అద్భుతమైన దివ్యమైన కవిత్వాన్ని నా నోటి నుంచి పలికింపచేసావు నువ్వు. ఈ స్థితి నాకు ఎలా వచ్చింది అంటే, ఈ మాధుర్యం నా కవిత్వంలోకి ఎలా ప్రవేశించిందంటే, నేను మాట్లాడుతున్న మాటల బలం నాది కాదమ్మా, నేను చిన్నప్పుడు తాగిన పాలకు సంబంధించిన బలం. ఆ పాలు ఎక్కడవి? స్వయంగా నీవు నీ స్తన్యాన్ని నాకు అనుగ్రహించావు కదా. నీ స్తన్యపానం చేసే అదృష్టం నాకు పట్టిన తర్వాత నా నోటి వెంట మృదు మధురమైన మనోహరమైన సంస్కారపూరితమైన అంతరార్థ భావ సమన్వితమైన దివ్య కవిత్వం వెలువడకుండా ఎలా ఉంటుందమ్మా? ఇంతటి గొప్ప కవిత్వం వెలువడడానికి నీ అనుగ్రహం కారణం తప్ప నా ప్రత్యేకత ఎంతమాత్రమూ లేదు అన్నాడు. నిజంగా ఆలోచిస్తే శంకరాచార్య స్వామి సన్యాసం స్వీకరించాడు కాబట్టి కాళిదాసాదుల పేర్లు మహాకవుల జాబితాలో చేరాయి. కానీ శంకరాచార్యులే కనుక లౌకికమైన కవిగా కవిత్వం రాసి ఉంటే కాళిదాసు లాంటి వాళ్ళ పేర్లు మన వాళ్ళు తలుచుకునేవాళ్ళమో లేదో తెలియదు. అంత అద్భుతమైన కవిత వైభవం ఆదిశంకరులు చూపించారు. ప్రతి శ్లోకంలోనూ, ప్రతి స్తోత్రంలోనూ, ప్రతి రచనలోనూ గొప్ప సంస్కారాన్ని అందమైన విధానంలో అద్భుతమైన కల్పనలతో ఊహలతో జోడించి అలంకార సమన్వితంగా ఆయన అందించిన వైఖరి పరమాద్భుతం అనిపిస్తుంది. ఎందుకనో శంకరాచార్యులు అనగానే మనకు ఒక ప్రవక్త గుర్తొస్తాడు, కానీ ఓ కవి గుర్తుకురాడు. నిజానికి ఆయన అద్భుత సారస్వతాన్ని సృష్టించిన మహానుభావుడు. అందుకని ఆయన బాల్యంలోనే ఈ సన్నివేశం ద్వారా అమ్మవారి నుంచి స్వయంగా స్తన్యపానాన్ని అందుకోగలిగిన అదృష్టశాలి. ఆ అదృష్టం ఆయనకు పట్టింది. దయావత్యా దత్తం, నువ్వు దయావతివమ్మ, అపారమైన దయతో నీవు ప్రసాదించావు. నీవు అనుగ్రహించిన ఆ క్షీరం నాలో అనంతమైన కవిత సంపదను కురిపించకుండా ఎలా ఉంటుంది? నీ అనుగ్రహం వల్ల నాకింత గొప్ప కవిత్వం లభించింది తల్లి అని కృతజ్ఞతాపూర్వకంగా ఆదిశంకరులు తెలియచేశారు. అందుకని నేనేమనుకుంటున్నాను అంటే, నీ నుంచి వెలువడుతున్న నాకు నీ నా నోటికి నీ వందించిన ఆ స్తన్యం ఉన్నదే, అది కేవలం ఒట్టి పాలు అని నేను భావించడం లేదు. తవ స్తన్యం మన్యే ధరణి ధర కన్యే హృదయత పయః పారావారం పరివహతి సారస్వతమివ. అదే సారస్వతం. ఆ సారస్వతం నీ హృదయంలో దయారసంతో కలిసి అది క్షీరంగా మారి నీ చనుబాలలో నుంచి నాకు వచ్చిందమ్మా, నాకు సంక్రమించింది. అందువల్లనే సామాన్యుండైన నేను దయావత్యా దత్తం ద్రవిడ శిశు ఆస్వాద్య తవ యత్. ఏదైతే సామాన్యుడైన ఈ ద్రావిడ శిశువు ఆస్వాదించాడో దానివల్ల కవీనాం ప్రౌఢానామజని కమనీయ కవయిత. మహాకవులందరిలో మరింత విశిష్టమైన వైభవాన్ని సంపాదించుకోవడానికి నీవు అనుగ్రహించిన అనుగ్రహం తప్ప నా ప్రత్యేకత ఏమీ లేదమ్మా అన్నాడు. అంటే బాల్యంలోనే ఆదిశంకరులకు ఏర్పడ్డ మరొక గొప్ప అభిప్రాయం, ఆదిశంకరులు తమ వాంగ్మయం ద్వారా మనకు అందిస్తున్న గొప్ప సందేశం ఏమిటి అంటే, ఏ వ్యక్తిలోనైనా ప్రతిభ కానీ, ఒక విశేషం కానీ, ఒక వైభవం కానీ, ఒక విలక్షణత కానీ, ఒక ప్రత్యేకత కానీ ఉంటే అది తనది అని అతడు భ్రాంతి పడకూడదు. తన ద్వారా వ్యక్తమవుతున్నది మాత్రమే. ఆకాశం నుంచి వర్షధారలుగా కురుస్తున్న నీటికి తన రెండు చేతులు జోడించి ఇది నా దోసిట్లో నీళ్లు అంటే ఎంత సొంతమో. అఖండమైన జలతత్వం భూమి అడుగున ఉంటే మా దొడ్లో బావి నీళ్లు మా సొంతం అనుకోవడం ఎంత వెర్రితనమో. తన నుంచి వెలువడుతున్న వాంగ్మయం కానీ, సంగీతం కానీ, సాహిత్యం కానీ, మరొకటి కానీ మరొకటి కానీ, ఏ వైభవం తన నుంచి వెలువడుతున్నా పరమాత్మ తనను ఉపకరణంగా చేసుకుని సమాజ హితం కోసం ఆ వైభవాన్ని ఇతడి ద్వారా వ్యక్తం చేస్తున్నాడన్న సత్యాన్ని మానవుడు గుర్తించిన నాడు మానవుడి జీవితంతో పాటు అతడి విద్య కూడా చరితార్థమవుతుంది తప్ప కేవలం నేను దీన్ని సృష్టించగలిగాను, నేనే దీనికి కర్తను అని ఏ వ్యక్తి అయినా అనుకుంటే అది తాత్కాలికంగా అహంకారాన్ని కలిగించి ఆనందాన్ని ఇస్తుందేమో, కానీ శాశ్వతమైన దివ్య ఆనందాన్ని ప్రసాదించడానికి కానీ, లోకహితానికి ఉపయోగపడడానికి కానీ అది అక్కరకు రాదు. కాబట్టి మానవుడైన వాడు ఈ అఖండ సత్యాన్ని గుర్తించాలి. అహంకారానికి అతీతంగా కేవలం సమర్పణ భావంతో నీవిచ్చింది మళ్ళీ నీకిస్తున్నానన్న అభిప్రాయాన్నే కలిగి ఉండి మానవుడు పరమాత్మ పట్ల సమర్పణ బుద్ధి కలిగిన వాడై తన వైభవాన్ని ఇవ్వాలి. యజ్జద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమైవవా తత్తదేవ అవగచ్ఛత్వం మమ తేజోంశ సంభవం. భగవద్గీతలో పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రపంచంలో ఎక్కడెక్కడ దివ్యమైన వైభవాలు కనపడుతున్నాయో, దివ్యమైన విభూతులు దర్శనమిస్తున్నాయో, అది నా తేజస్సులోని అంశస్వరూపంగా గుర్తించవయ్యా అర్జున. ఎక్కడ ఏ విశిష్టత కనపడ్డా అది పరమాత్మకు చెందింది తప్ప తనది అని ఏ వ్యక్తి అనుకోవడానికి వీల్లేదు. ఈశావాస్యం ఇదం సర్వం, మనమందరం కేవలం ధర్మకర్తలమే, యజమాని పరమాత్మ మాత్రమే. ఇది కేవలం భౌతికమైన సంపదలకు మాత్రమే కాదు, తన నుంచి వెలువడుతున్న విద్యలకు కూడా సంబంధించిన విషయము సుమా. ఒక విద్య కానీ, ఒక కళాస్వరూపం కానీ, ఒక నాట్యం కానీ, ఒక సంగీతం కానీ, ఓ చిత్రకళ కానీ, ఓ శిల్పం కానీ, ఏ వైభవం ఏ వ్యక్తికి ఉన్నా ఆ వైభవము పరమాత్మ ఇచ్చింది తప్ప ఇతడు సంపాదించింది కాదు. స్థితులన్నీ ఇచ్చినవే, ఇవ్వబడినవే. ఏ వ్యక్తి తన మేధాశక్తితో సంపాదించుకున్నది కానే కాదు. ఈ సత్యాన్ని మానవుడు గుర్తించాలి అని మానవాళికి ఒక మహత్తరమైన సందేశాన్ని ఇవ్వడానికి కావలసిన పరమాద్భుతమైన సంఘటన శంకరుల జీవితంలో బాల్యంలోనే జరిగిందని, ఆ అద్భుత సన్నివేశంలో శంకరుల వారు స్పందించిన తీరు ఆ సందేశాన్ని మానవాళికి అనుగ్రహిస్తోందని ఆ సన్నివేశం చూసినప్పుడు తెలుస్తోంది. ఇలా బాల్యాన్ని గడుపుతూ ఉన్న శంకరుడికి సన్యాస దీక్షను స్వీకరించడం ద్వారా నేను ప్రపంచానికి ఉపకారం చెయ్యాలి, నా రాక ఇందుకోసమే నిర్దేశింపబడింది, నేను భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చింది, మానవ మాత్రుడిగా లౌకికమైన జీవిత వ్యాపారాన్ని నిర్వహించడానికి కాదు, విశిష్టమైన సన్యాస దీక్షను స్వీకరించి సమాజంలో సన్యాసమంటే దురభిప్రాయం కలిగిన వ్యక్తులను మళ్లీ సరిచేసి సన్యాస స్థితికి ఒక దివ్యమైన వైభవాన్ని కల్పించి సన్యాసి మార్గదర్శకుడిగా ఎలా ఉంటాడో లోకానికి చూపించి వేద ధర్మాన్ని పునరుద్ధరించడం ద్వారా మానవాళిని ఆదుకోవలసిన బాధ్యత నాకున్నది. అందుకోసం సంసార వ్యామోహంలో చిక్కుకోక నేను కేవలము సన్యాస దీక్షనే స్వీకరించాలి అనుకున్నాడు. ఈ సన్యాస దీక్ష అనేది స్వీకరించాలంటే వైరాగ్యం కావాలి. వైరాగ్యము అంటే ప్రపంచంలోని వ్యక్తుల పట్ల కానీ, ప్రపంచంలో ఉండే సంపదల పట్ల కానీ దైవ చింతనగా దాన్ని చూడడం తప్ప కేవలం వ్యక్తుల్ని వ్యక్తులుగా, సంపదను సంపదలుగా, వస్తువులు వస్తువులుగా చూడడం కాదు. అలా చూడకుండా ఉంటే వైరాగ్యం కలుగుతుంది. దైవ భావనతో వాటిని చూడగలిగితే వైరాగ్యం అలవడుతుంది. అంతేగాని ఇవన్నీ పనికిరానివి, ఈ వ్యక్తులందరూ నాకు బంధువులుగా వచ్చారు కానీ వీళ్ళంతా దుర్మార్గులు, వీళ్ళంతా అక్కర్లేదు, వీళ్ళకి దూరంగా పారిపోవాలి అనుకుంటే అది నిర్వేదం అవుతుంది తప్ప వైరాగ్యం కాదు. వైరాగ్యానికి నిర్వేదానికి చాలా తేడా ఉంది. ఎవరైనా నిర్వేదాన్ని పొంది, నిరాశను పొంది, జీవితంలో దెబ్బతిని, ఓటమిని పొంది, సంసారం నుంచి పారిపోవడానికి సన్యాసం పుచ్చుకుంటే వాడు సన్యాసం పుచ్చుకున్నవాడు కాగలుగుతాడు కానీ సన్యాసి కాలేడు. అతనిలో వైరాగ్య భావన కలగాలి. ప్రపంచంలో కనపడుతున్న వ్యక్తులు, అనేక రకాల బంధాల పేరుతో నా చుట్టూ కనపడుతున్న వ్యక్తులు, అనేక రకాల రూపాలలో నా చుట్టూ కనపడుతున్న ఈ సంపదలు పరమేశ్వరుని యొక్క ప్రతిరూపాలు తప్ప మరొక్కటి కానే కాదు. కాబట్టి వీటిని ఇలా వినియోగించుకోవాలి అనే ఆలోచనకు బదులుగా వీటి రూపంలో కనపడుతున్న పరమాత్మని నిరంతరం దర్శిస్తూ సేవిస్తూ మళ్ళీ సమాజ రూప సర్వేశ్వరుడికి ఈ సేవలు అందించగలిగితే జీవితం చరితార్థమవుతుందనే భావన ఏ వ్యక్తిలో దృఢంగా కలిగితే ఆ వ్యక్తి వైరాగ్యాన్ని పొందినట్టు లెక్క. అతనికి ప్రపంచం మీద వ్యామోహం ఉండదు తప్ప ప్రపంచాన్ని నీచంగా చూసే దృష్టి ఉండదు. తన శరీరాన్నే తాను నీచంగా చూడడు, శరీరాన్ని పవిత్రమైన ఒక వేదికగా భావిస్తాడు. యజ్ఞం జరగాలంటే ఒక హోమవేదిక కావాలి, శరీరము పరమాత్మకు యజ్ఞం చేయడానికి ఒక హోమవేదిక అనుకుంటాడు. పూజ చేయాలంటే ఒక పూజావేదిక కావాలి, శరీరం ఒక పూజావేదిక అనుకుంటాడు. ఓ పుణ్యక్షేత్రానికి వెళ్ళి పరమాత్మను సందర్శించాలి, ఈ శరీరమే అలాంటి పుణ్యక్షేత్రం అనుకుంటాడు. ఇదిగో మనకి కాశీలో పుష్కరాలు వస్తున్నాయి, గంగా పుష్కరాలు. కాశీ వెళతాం, హరిద్వార్ వెళతాం, మరో చోటకు వెళతాం. శంకరాచార్య స్వామి అన్నారు, ఓ మానవుడా, నీ శరీరమే కాశీక్షేత్రమయ్యా. కాశీక్షేత్రం అంటే కేవలం రైల్వే మ్యాప్ చూసుకుని ఎక్కడికి ప్రయాణం చేయాలి అని చూసుకుంటే వచ్చే క్షేత్రం కాదు. కాశీక్షేత్రానికి నీవు వెళ్ళి గంగానదిలో మునకలు వేసి విశ్వేశ్వర సందర్శనం చేస్తే నీకు కలగవలసిన అనుభూతి ఏమిటో తెలుసా? శరీరమే కాశీక్షేత్రమని నీవు గుర్తించాలి. శరీరమే కాశీక్షేత్రమని నీవు గుర్తించగలిగితే చేసిన తీర్థయాత్ర సార్థకమవుతుంది. అలా గుర్తించక నేను కాశీక్షేత్రానికి వెళ్ళొచ్చాను, వీలైతే మరోసారి వెళతాను అనుకుంటే వెళ్ళడం మంచిదే. దానివల్ల రైల్వే డిపార్ట్మెంట్ ఆదాయం పెరుగుతుంది, కానీ నీకు వచ్చే ప్రయోజనం మాత్రం ఏం లేదు సుమా. కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపినీ జ్ఞానగంగా. కాశీ స్తోత్రం అనే స్తోత్రంలో శంకరాచార్య స్వామి అంటారు, కాశీక్షేత్రం శరీరం. కాశీక్షేత్రం అంటే వేరే ఏదో లేదయ్యా, ఓ సాధకుడా, ఓ భక్తుడా, ఓ మానవుడా, నీ శరీరమే కాశీక్షేత్రం సుమా. కాశీక్షేత్రం శరీరం అదేమిటండి శరీరం కాశీక్షేత్రం అంటారు? కాశీకి వెళితే గంగానది అఖండంగా ప్రవహిస్తూ కనపడుతుంది, గంగానదిలో స్నానం చేస్తే చాలు పాపాలు తొలగిపోతాయి, సకల పుణ్యప్రదమైన దివ్య స్థితిని అనుగ్రహించగలిగిన గంగలో మునకలు వేయడానికి కాశీ వెళుతున్నాం, కానీ శరీరమే కాశీ అని ఇంటి పట్టున కూర్చుంటే ఎలా కుదురుతుంది అంటావేమోనయ్యా, అలా అనుకోవలసిన పని లేదు. త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా, ముల్లోకాలలో తల్లిగా ఉండి సమస్తమైన జీవరాశుల్లోనూ వ్యాపించి ఉండే జ్ఞానమనే తత్వం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానగంగయే నీ శరీరంలో దాగి ఉన్నది సుమా. భౌతికంగా జలరూపంలో ఉన్న గంగ కాదయ్యా, జ్ఞానరూపంలో ఉన్న గంగ ఒకటి ఉంది, అమ్మవారుగా కుండలినిగా నీ శరీరంలో దాగి ఉన్నది సుమా. ఆమెనే విశాలాక్షిగా అన్నపూర్ణగా నువ్వు కాశీలో సందర్శిస్తున్నావు. త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా. ఎవరైనా కాశీ వెళ్ళొచ్చారు అనగానే, ఏమంటే కాశీ ఒకటి వెళ్ళారా, ప్రయాగ కూడా వెళ్ళారా, గయ వెళ్ళారా, బుద్ధగయ వెళ్ళారా, అక్కడ పిండ ప్రదానం చేశారా, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారా అని అడుగుతాం మనం. అందుకని ఎవరైనా కాశీక్షేత్రంతో తృప్తి పడక గయా ప్రయాగలు కూడా సేవించాలి అనుకుంటారు కాబట్టి శంకరాచార్య స్వామి అన్నారు, త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధ గయా. నీవు అనునిత్యము చేసే లౌకికమైన క్రియాకలాపాలు కానీ ఆధ్యాత్మికమని వేరుగా నీవు అనుకుంటున్న క్రియాకలాపాలు కానీ భక్తితో శ్రద్ధతో చేస్తున్నావా? చేస్తే అదే గయా, భక్తి శ్రద్ధ గయా, గురు చరణ ధ్యానయోగ ప్రయాగ. మరి ప్రయాగ క్షేత్రానికి వెళ్ళాలి, త్రివేణి సంగమ స్థానంలో మునకలు వేయాలి, అప్పుడు కదా పవిత్రత జీవితానికి అనుకుంటావేమోనయ్యా. ఈ ప్రయాగ ఏదో తెలుసా? గురుచరణ ధ్యానయోగ ప్రయాగ. దేహే సర్వం మదీయేయ దివసతి పునస్తీర్థమన్యత్కిమస్తి. మానవ దేహంలోనే, సాధకుడి దేహంలోనే ఇవన్నీ దాగి ఉండగా శరీరమే కాశీక్షేత్రం అయి ఉండగా ప్రత్యేకించి తీర్థయాత్రలు చేయవలసిన పనేమిటి? ఓహో, చాలా బాగుంది, శంకరాచార్య వారు చెప్పారు కాబట్టి వెంటనే పుష్కరాలకు టికెట్లు రిజర్వ్ చేసుకున్న వాళ్ళంతా క్యాన్సిల్ చేసేసుకుందాం అనుకోమని కాదు ఆచార్యుల ఉద్దేశం. ఏ అభిప్రాయంతో తీర్థయాత్రలు చెయ్యాలో, ఏ అభిప్రాయంతో క్షేత్ర సందర్శనం చెయ్యాలో, ఏ అభిప్రాయంతో తీర్థాల్లో మునకలు వెయ్యాలో, ఏ సారాంశాన్ని గుర్తించడానికి వీలుగా తీర్థయాత్ర సాగాలో తెలుసుకోమని చెబుతున్నారు. కేవలం వెళ్ళి రావడం అంటే వెళ్ళి రావడం కాక, వెళ్ళి రావడం ద్వారా ఇక మళ్ళీ వెళితే రానక్కరలేని స్థితిని సంపాదించుకోవడానికి, పునరావృత్తి రహితమైన స్థితిని సంపాదించుకోవడానికి వీలుగా ఈ కర్మకాండలు ఆచరించండి. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని చెప్పింది శాస్త్రం. ఎలాగో కర్మాచరణ చేస్తూనే ఉన్నావు, ఆ చేసేదేదో మొక్కుబడిగా చేయడం కాక మక్కువబడి చేసి అందులో దాగి ఉన్న అంతరార్థాన్ని గుర్తించి జీవితాన్ని చరితార్థం చేసుకోవడానికి వీలుగా సాగుతున్న కర్మకాండను భక్తి జ్ఞానాలతో మేళవించి నిర్వహించుకున్న వేళ నీ జీవితం చరితార్థమవుతుందయ్యా. అందుకని అందుకు వీలుగా తీర్థయాత్ర చెయ్యి, అందుకు వీలుగా పుణ్యక్షేత్ర సందర్శనం చెయ్యి, అందుకు వీలుగా అనేక నదుల్లోనూ మునకలు వెయ్యి. అందుకు వీలుగా చేయగలిగితే ఇదంతా సార్థకమవుతుంది, లేకపోతే కేవలం కాలక్షేపం అయిపోతుంది సుమా. ఆధ్యాత్మికమైన కర్తుకలాపాలు కాలక్షేపంగా కాక కర్తవ్యానికి కరదీపికలుగా మలచుకుని మానవుడు జీవయాత్ర సాగించడానికి కావలసిన దివ్య వైభవాన్ని లోకానికి తెలియచేయడానికి అవతరించిన మహానుభావులు ఆదిశంకరులు కాబట్టి ఆయన ఒక క్షేత్రాన్ని గురించి ఈ మాట అన్నాడు. అసలు మానవ శరీరమే ఒక క్షేత్రమని, ఈ క్షేత్రంలో జ్ఞానమనే పంట పండించుకోవడానికి అవకాశం ఉన్నది అని ఎవడు గుర్తించి ఆ వ్యవసాయం చేస్తాడో అతడు క్షేత్రజ్ఞుడని పరమాత్మే స్వయంగా చెప్పాడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్చభిధీయతే ఏ తద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఈ క్షేత్రం యొక్క యథార్థమైన స్థితిని తెలుసుకున్నవాడు, ఈ భూమిలో ఏ పంట పండాలో అర్థం చేసుకున్నవాడు, ఆ పంట పండించుకోవడానికి ఏ ఎరువులు వేయాలో, ఏ కృషి చేయాలో, ఏ వ్యవసాయాన్ని ఏ పద్ధతిలో నిర్వహించాలో, ఎక్కడ దున్నవలసి ఉందో, ఎక్కడ కలుపు మొక్కలు పెకలించి వేయవలసి ఉందో తెలుసుకుంటే ఈ శరీరము జ్ఞానమనే సస్యము పండడానికి కావలసిన దివ్య క్షేత్రం అవుతుందయ్యా, అప్పుడు పుణ్యక్షేత్రం అవుతుంది సుమా. అందువల్లనే దేహము దేవాలయం తప్ప మరొక్కటి కాదని, శరీరం ద్వారానే శరీరంలో దాగి ఉన్న అనంతమైన అఖండమైన విశ్వ చైతన్య శక్తిని మానవుడు అనుభవానికి తెచ్చుకోవడం అనేదే మానవ జీవితానికి ప్రధానమైన లక్ష్యము. అప్పుడు దేవుడనేవాడు వేరుగా కాక నేరుగా నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీవే అయి ఉన్నాడు అని నీవు గుర్తించగలుగుతావు అని భవిష్యత్తులో తాను ప్రతిపాదించబోయే అద్వైత సిద్ధాంతానికి భూమికను బాల్యంలోనే బాలశంకరుడు అర్థం చేసుకున్నాడని, అద్వైతాన్ని అనుభవిస్తూ కర్తవ్య నిర్వహణలో అహంకార మమకారాలకు అతీతంగా కృంగు పొంగులు లేకుండా మానవుడు ధర్మ నిర్వహణ ఎలా చేయాలో ఆదిశంకరుడు ఒక మహానుభావుడుగా, ఒక నాయకుడుగా, ఒక గురుమూర్తిగా, ఒక ఆదర్శమూర్తిగా, ఒక మార్గదర్శకుడుగా తన జీవిత సన్నివేశాల ద్వారా ఎలా చూపించాడో ప్రతి సన్నివేశంలోనూ మనకు తెలుస్తుంది. ఆయన సన్యాస దీక్ష స్వీకరించాలని భావించాడు. సన్యాసం నిర్వేదం వల్ల కాక వైరాగ్యం వల్ల తీసుకోవాలని అనుకుంటే అతడికి నిజమైన సన్యాస భావన కలిగింది కాబట్టి ఆ సన్యాసం సార్థకం. అప్పుడు అలాంటప్పుడు అందరినీ బాధపెట్టి ఇంట్లో నుంచి పారిపోడు అతడు. నిర్వేదాన్ని పొందినవాడు, నిరాశను పొందినవాడు నేనేదో దీక్ష స్వీకరిస్తానని ఇంట్లో నుంచి పారిపోతాడు, వీళ్ళంతా వెతుక్కుని బాధపడతారు. కానీ పొందవలసిన వాళ్ళ అనుమతి పొంది పద్ధతిగా ఆ దీక్షను స్వీకరించాలి. అందుకని మాతృమూర్తి యొక్క అనుమతి కోరాడు. వివాహం అయితే భార్య అనుమతి తీసుకోవాలి. భార్యకు ఏ విధమైన కష్టం మనస్సులో ఉన్నా ఇతడు సన్యాస దీక్ష తీసుకోరాదు. ఆమెకు నచ్చజెప్పి, ఆమెను ఒప్పించి, ఆమె అంగీకారంతో మాత్రమే స్వీకరించాలి. అవివాహితుడైతే బ్రహ్మచర్యాశ్రమం నుంచి ఉంటే తల్లి అనుమతి కావాలి. అందుకని అమ్మను అడిగాడు. లేకలేక కలిగిన ఒక్కగానొక్క బిడ్డవు, నువ్వు నా దగ్గర లేకుండా వెళ్ళిపోతానంటావు, సన్యాసం తీసుకుంటానంటావు, పరివ్రాజకుడు అయిపోతానంటావు, ఎక్కడికో వెళ్ళిపోతానంటావు, ఎలారా నాన్న అని ఆవిడ బాధపడింది. ఆయన ఓ చిత్రమైన లీలామయమైన సన్నివేశాన్ని కల్పించి నదిలో స్నానం చేస్తున్న వేళ ఓ మొసలి పట్టుకున్నదని, వదిలేస్తే సన్యాసం స్వీకరించడానికి తల్లి అనుమతిస్తే ఆ మొసలి పట్టు వదిలేస్తుందని, సన్యాసం స్వీకరించడానికి అనుమతించకపోతే మొసలి మింగేస్తుందని లీలామయమైన ఒక సన్నివేశాన్ని కల్పించాడు. బిడ్డ బ్రతికి ఉంటే చాలు అనుకుందావిడ. అయితే ఆవిడ కూడా మరి అవతారమూర్తి అయిన మహానుభావుడికి జన్మనిచ్చిన తల్లి కాబట్టి ఆవిడ తెలివి తక్కువది కాదు. అందుకని ఆవిడ అంది, నువ్వు సన్యాస దీక్ష స్వీకరించడానికి నాకేం అభ్యంతరం లేదురా, కాకపోతే ఒక్కటే విషయం, ఒక్కగానొక్క నలుసువు కదా, నేను పెద్దదాన్ని అయిపోయాను, రేపో మాపో శరీరయాత్ర చాలించే పరిస్థితి వస్తుంది, అవసాన దశ వస్తుంది, నాకు అంత్యక్రియలు ఎవరు చేస్తారు నువ్వు కాకపోతే, అప్పుడు నువ్వు ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా వచ్చి నాకు అంత్యకర్మ నిర్వహిస్తానని వాగ్దానం చేసేటట్లయితే నీవు సన్యాస దీక్ష స్వీకరించడానికి నేను అంగీకరిస్తున్నాను అన్నదాడు. ఎంత చాకచక్యంగా ఆవిడ మాట్లాడిందో మనకు అర్థమవుతుంది. సన్యాసి అయిన వాడికి కర్మాధికారం లేదు. సన్యాస దీక్ష ఒకసారి స్వీకరించిన తర్వాత అతడు పుత్రుడు కాదు, తల్లికి అంత్యక్రియలు చేసే హక్కు లేదు. అందుకని సన్యాస దీక్ష తీసుకోవడానికి అనుమతి ఇస్తున్నానని చెప్తున్నట్టు చెబుతూనే పరోక్షంగా అనుమతి ఇవ్వడాన్ని నిరాకరించింది. సామాన్య మానవులకు సంబంధించిన నియమ విధానం ఇలా ఉంటుంది. కానీ శంకరుల వారు నియమాలకు అతీతంగా నియమాలను సృష్టించగలిగిన మహానుభావుడు కాబట్టి ఆయన తప్పకుండా ఆ కార్యక్రమం నిర్వహిస్తానమ్మా అన్నాడు. వెంటనే మొసలి పట్టు వదిలిపోయింది. ఆయన సన్యాస దీక్షను స్వీకరించడానికి తల్లి అనుమతి లభించింది. ఇది చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశంగా కనిపిస్తుంది. భారతీయ సిద్ధాంతం ప్రకారం బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం ఒక క్రమంగా స్వీకరించాలి. అందుకు భిన్నంగా ఆదిశంకరులు బ్రహ్మచర్యం నుంచి సరాసరి సన్యాసాన్ని స్వీకరించారు అంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. కానీ యథార్థంగా జాబాల్యుపనిషత్తు ఆ సత్యాన్ని తెలియజేసింది. ఎప్పుడు సన్యాసాన్ని స్వీకరించాలి అంటే ఎప్పుడు వైరాగ్యభావం పరిపూర్ణంగా హృదయంలో అంకురిస్తే అప్పుడు స్వీకరించవచ్చు. యదన్నా దేవ విరజేత్ తదన్నా దేవ ప్రవరజేత్. ఏ సమయంలో వైరాగ్యభావం హృదయంలో అంకురించిందో అప్పుడే సన్యాసి అయ్యాడు. సన్యాసికి సంబంధించిన వైరాగ్యభావం హృదయంలో అంకురించకుండా సన్యాస దీక్షను మాత్రం స్వీకరించి కాషాయ వస్త్రాలు ధరించి ఆయన శిరస్సుని ఆ పైన ఉన్న కేశపాశమంతా తీసివేసి వేషధారణలో మాత్రం సన్యాసం పుచ్చుకుంటే ఏం ప్రయోజనం లేదు. తలలు బోడులైన తలపులు బోడులు అని వేమన్న అలాంటి వాళ్ళనే వెక్కిరించాడు. అందువల్ల ఆ వేషం కాక ఆ స్థితి యథార్థంగా రావాలి. ఆ యథార్థమైన స్థితి బాలశంకరుడికి లభించింది కాబట్టి ఆయన బ్రహ్మచర్యం నుంచే సరాసరి సన్యాస ఆశ్రమ దీక్షను స్వీకరించాడు. అలా తల్లికి నమస్కారం చేసి తల్లి అనుమతిని సంపాదించి ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? గురువును సమీపించాలి. స గురుమేవ అభిగచ్చేత్ ముండకోపనిషత్తు చెప్పింది. గురుమూర్తిని దర్శించాలి, సన్యాస దీక్ష స్వీకరించాలని భావించి ప్రపంచం పట్ల వైరాగ్యభావాన్ని కలిగి లోకానికి తను తాను అంకితం చేసుకోవాలి అని నమ్మిన వ్యక్తి ఏం చేయాలి అంటే అందుకు మార్గదర్శనం చేయగలిగిన ఒక గురువు దగ్గరకు వెళ్ళాలి. నర్మదా నదీ తీరంలో మహానుభావుడైన గోవింద భగవత్పాదాచార్యుల వారు ఉన్నారు. ఆయన సన్నిధానానికి వెళితే ఆయన గురుత్వంలో తాను శిష్యుడిగా ఉండి ఆయన ద్వారా మార్గదర్శనం పొంది ఆయన ద్వారా మంత్రోపదేశం పొందింది ఆయన ద్వారా జీవిత విధానాన్ని తెలుసుకుంటే ఆయన శిష్యుడిగా తాను అనుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుందని భావించిన ఆదిశంకరులు సరాసరి నర్మదానదీ తీరంలో ఉన్న గురువుగారి సన్నిధానానికి వెళ్లారు. గోవింద భగవత్పాదాచార్యుల వారిని కలుసుకున్నారు. ఈ గోవింద భగవత్పాదాచార్యుల వారు సామాన్యుడు కాదు. ఆయన ఒక మహానుభావుడు. ఆయనతో అద్భుతమైన చరిత్ర. ఒక అద్భుత పరంపరకు వారసుడుగా దిగివచ్చిన మహానుభావుడు తప్ప గోవింద భగవత్పాదాచార్యుడు సామాన్యుడు కాదు. అందువల్లనే జగద్గురు అయిన శంకరుడు తనకు గురువుగా గోవింద భగవత్పాదాచార్యుల్ని ఎన్నుకున్నాడు తప్ప మరొక్కటి కానే కాదు అని తెలుస్తుంది. ఆ గోవింద భగవత్పాదాచార్యుల వారి వైభవం ఏమిటో, బాలశంకరుడు సన్యాస దీక్షను స్వీకరించి సరాసరి గోవింద భగవత్పాదాచార్యుల వారి పాదసన్నిధికి వెళ్ళి తను శిష్యునిగా స్వీకరించమని ఎలా అడిగారో, అడిగితే గురువుగారు ఏమన్నారో, గురువుగారు అడిగిన మాటకు శంకరుడు ఏం సమాధానం చెప్పాడో, అనంతర కథాక్రమం ఎలా సాగిందో, అందులో నుంచి మానవాళికి కావలసిన దివ్య వాంగ్మయ సందేశాన్ని శంకరుల వారు ఎలా కురిపించారో రేపటి రోజున జరిగే ప్రవచనంలో విన్నవించుకుంటారని భక్త మహాశయులకు సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని.
యస్ శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం.